పద్దెనిమిది అధ్యాయం మొత్తం పేరు మోక్ష సన్యాస యోగం అని పేరు పెట్టిన దాని అర్థం ఏంటంటే, 18 అధ్యాయుల సారం భగవద్గీత మొత్తం వారు అతీత అధ్యాయులు 17 అధ్యాయుల్లో ఏం చెప్తారో అదంతా సారం అది. దీంట్లో ఏంటంటే కర్మ సన్యాసము గొప్పది అని ఇంతవరకు వచ్చాం కదా, ఏమి కర్మ సన్యాసము కంటే కర్మఫల త్యాగం గొప్పది అని చెబుతూ ఆ త్యాగం యోగి ఒకరే చేయగలరు, కర్మను ఎవరు సన్యాసం చేయలేరని నేర్పున. ఏమి ఇవన్నీ బదులు ఏంటి, మరి కర్మ సన్యాసం చేస్తే సరిపోతుంది కదా అనే కదా. ఏమి అసలు అర్థం సన్యాసం అంటే గొప్పదే, సమ్యక్ న్యాసం సన్యాసం. సమ్యక్ అంటే బాగుగా తరోగాను, న్యాసం అంటే విడిచిపెట్టడం. సో తరోగా విడిచిపెట్టడం అంటే ఈ బయట ప్రపంచ వైపు రాకుండా విడిచిపెట్టడం అనేది సన్యాసం అర్థం. కానీ రాకుండా విడిచిపెట్టడం లోపల ఒకటి ఉంది కదా తనకి ప్రకృతి భావాలు, పూర్తిగానే సంపూర్ణంగానే లోపల ప్రకృతి భావాలు ఉన్నాయి కాబట్టి అవి పోవాలి కదా. అవి ఉన్నంత వరకు వాళ్ళు కర్మ చేస్తూనే ఉంటాయి, చేయిస్తూనే ఉంటుంది. సో వాటి సంగతి ఏంటి, అందువల్ల ఆ లోపల ఉండే ప్రకృతి భావాలు ఉన్నాయి కనుక దానికి కర్మ చేయక తప్పదు కనుక ఆ కర్మలకు కూడా మనసు పెట్టకుండా ఉండాలంటే కర్మఫల త్యాగం చేయాల్సిందే. అది అసలు కర్మ సన్యాస అలా చేస్తూ చేస్తూ కర్మ సన్యాసులకు వెళ్ళాలి. కర్మ సన్యాసం ముందు కర్మఫల త్యాగం, తర్వాతే కర్మ సన్యాసం సాధ్యం కానీ మామూలుగా సాధ్యం కాదు. అదే ఈ నిరూపణ ఏం చెప్తున్నారంటే, ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీకృష్ణ పరమాత్మ నమః. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితం త్యాగశిష హృషి హృషికేశ పృథక్కేశ నిశోధన. ఓ మహాబాహో, సన్యాసం అనేది తత్వం ఇచ్చాది వేదితం, అది యథార్థం ఏమిటో తెలుసుకుందామని నాకు కోరుకుంది. త్యాగం కూడా ప్రొజెక్ట్ చేసిన శోధన, ఓ కేసి అనే రాష్ట్రం చెప్పిన మధుసూదన అది కూడా వేరుగా చెప్పండి, ప్రొజెక్ట్ అంటే వేరుగాను. అంటే సన్యాసము త్యాగము ఈ రెండు నాకు ఏది కంటున్నది, రెండు వేరువేరుగా చెప్పండి, వేరువేరుగా చెప్పండి. అయితే వారేంటంటున్నారు, శ్రీ భగవాన్ వాచ కామ్యానం కర్మణాన్యాసం సన్యాసం కవయోగిదు. కామ్య కర్మలు తలు విడిచిపెట్టడమే సన్యాసం అని అంటారు. ఏమి సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణ అన్నారు ఇక్కడ. అక్కడ ఆ చెప్పడంలో చాలా చిన్న అంతరార్థం ఉంది. కర్మలు రెండు రకాలు ఉన్నాయి, ఏమిటంటే కామ్య కర్మలు, తర్వాత నిత్య నైమిత్తిక కర్మలు అని ఉన్నాయి. అంటే ఏంటి, మనం ఒక పని చేసామనుకో, అదేదో కోరుకుంటూ చేస్తాం, యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కామికర్మలు. ఏమి అది కాకుండా రోజు తెల్లవారు సంధ్యావందనం చేస్తారనుకో అది కామికర్మ కాదు, అగ్నిహోత్రం చేస్తారనుకో కామికర్మ కాదు. ఏమి ఇలాంటివన్నీ నిత్యము ఏ పని లేకపోయినా సరే ఏది కోరకుండా కొన్ని సంధ్యావందనం ఇలాంటి కర్మలు అన్నీ రొటీన్గా చేసే ఉన్నాయి, అవి కామికర్మలు కావు. కానీ శాస్త్ర విహిత కర్మలే, అంటే చెయ్యవలసినవే చేసుకోవచ్చు, వాటికేమి ఏ కోరికలు లేకుండా చేస్తారు. అయితే ఇక్కడేం చెప్పారు, కామ్యానాం కర్మణాం న్యాసం, కోరికలతో కూడుకున్న కర్మలు విడిచిపెట్టడమే సన్యాసం అని అంటారు. అవి కోరికలతో లేనివి కదా, అవి ఏవి, సో అవి విడిచిపెట్టొద్దని కదా అర్థం. సో ఇవి విడిచిపెడితే సన్యాసం, కానీ అవి మాత్రం విడిచిపెట్టద్దు. ఏవి నిత్యనైమిత కర్మలు అవి విడిచిపెట్టొద్దని కేంద్రం ఏంటన్నారు, సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం చేసిన అన్నారు. అన్ని అన్ని కర్మలు తరగ ఫలం. అయితే ఇప్పుడు కోరికలు లేని కర్మలు ఉన్నాయి కొన్ని, ఏంటి ఇప్పుడు సంధ్యావందనం ఉన్నాయి చూసారా, ఇవి మీరు కోరకపోయినా సరే స్వర్గం ఫలం ఒకటి ఉంటుంది, స్వర్గఫలం ఉంటుంది. సో అది కూడా స్వర్గఫలం కూడా విడిచిపెడితే త్యాగం అవుద్ది సరే. అంటే అప్పుడు ఏంటి, సన్యాసం ఎక్కడే త్యాగం గొప్పది అయిపోయింది. ఏమి మామూలుగా డైరెక్ట్గా ఒక కొన్ని కొన్ని కర్మలు చేయటం మానేయటం అనేది అది సన్యాసం. కానీ ఈ కాలం కాకుండా నిత్యకర్మలు ఉన్నవి అవి చేయడం అవి మానరు కనుక వాటికి కోరిక లేకపోయినా సరే ఫలం ఒకటి ఉంటుంది, అంటే స్వర్గం. వాటన్నిటికీ ఫలితం స్వర్గం వెళ్తాం. వీళ్ళందరూ అదే అందుకే చేస్తారు యజ్ఞాలు. ఇవన్నీ చేయకపోయినా సరే ఇలాంటి చేస్తే చాలు. సో అది కూడా విడిచిపెట్టాలంటే అర్థం ఏంటి, దాని మీద కూడా మనసు లేని విధంగా వెళ్ళాలి. మరి స్వర్గం విడిచిపెట్టడం అంటే స్వర్గానికి పైన ఇంకేదో ఆనందం కలిగితే కదా విడిచిపెడతారు. సో అందువల్ల ఏంటంటే స్వర్గం పైన ఇంకా ఆనందం ఎక్కడ, బ్రహ్మానందమే. స్వర్గం అంటే మూడో మెట్టు, ఓం భూ ఓం భస్ ఓం స్వహ, ఇంతవరకే ఈ కర్మల తరగతి ఫలితం. ఓం మహా ఓం జనవంత భవ సత్యం ఉత్తవసర, ఆ ఏడో మెట్టుకి వెళ్ళేయడం అనేది అది బ్రహ్మానందం. అక్కడికి వెళ్ళి ఆనందించినది ఈ స్వర్గాన్ని కూడా విడిచిపెట్టరు. ఏం అందువల్ల త్యాగం ఎవడు చేస్తాడు, మీదకి వెళ్ళినవాడు చేస్తాడు, కానీ కింద ఉన్నాడు చేయడు. త్యాగస్య ప్రపంచ రూపస్య సచ్చిదాత్మావలోకనాత్ త్యాగో మహతా పూజ సజ్జో మోక్ష ప్రజాయకని గురువు గారు కోట్ చేశారు. అది అందులోనే ఈ త్యాగస్య ప్రపంచ రూపస్య సచ్చిదాత్మావలోకనాత్ త్యాగో మహతా పూజ సజ్జో మోక్ష ప్రజాయకని తేజిబిందు ఉపనిషత్తులు చెప్తారు. త్యాగం అంటే ఈ ప్రపంచాన్నే విడిచిపెట్టి ఆ సచ్చిదావ ఆత్మావలోకనాత్ ఆ తేజోదర్శనం చేసిన తర్వాతనే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టడం అంటే అది త్యాగం. సో అందువల్ల సన్యాసము కంటే త్యాగం గొప్పది. ఏమి అయితే వీరేం చెప్తున్నారు భగవన్ పరమాత్మ అది చెప్తూ, సరే ముందు అందరి అభిప్రాయం ఏంటో నీకు చెప్తాను విను. త్యాజ్యం దోషపరిచేకే కర్మ ప్రాహుర్ మనీషిణ, ఏమి యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం ఇది చాపరే. కొంతమంది ఇలా అంటారు, ఏ కర్మలు వదిలిపెట్టవద్దని జ్ఞానులే వాళ్ళు వాళ్ళు ఏంటంటారు త్యాజ్యం దోషవదిచ్చేకే. కొంతమంది ఏంటంటారంటే కర్మలు విడిచిపెడితే అది దోషమేనాయనా అని అంటారు కొంతమంది. కొంతమంది ఏంటంటారంటే యజ్ఞదానం తపకర్మ నత్యాజ్యం ఇది చాపరే, ఇవి మాత్రం ఇవి కూడా విడిచిపెట్టద్దు, ఇవి కూడా చేయాలి. ఏవి యజ్ఞదాన తపకర్మలు అనేవి ఇవి నత్యాజ్యం ఇది చాపరే విడిచిపెట్టవద్దని కొంతమంది అంటారు. అసలు ఏ కర్మలు విడిచిపెట్టవద్దని కొంతమంది అంటారు, ఏమి జ్ఞానులు అంటారు. ఇప్పుడు నేను చెప్తాను నిశ్చయం శృణమే తత్ర త్యాగోహి భరత సప్తమ త్యాగోహి పురుష వ్యాఘ్ర త్రివిధం సంప్రకీర్తిత. ఇప్పుడు త్యాగాలు మూడు రకాలు ఉన్నాయి. త్యాగం అంటే ఊరికినే అన్ని కాదు, కర్మ సన్యాసం కంటే త్యాగం గొప్పదే, కానీ త్యాగాలు మూడు రకాలు ఉన్నాయి. ఏమి అని నేను చెప్తాను విను. ఏమి అది ఎలాంటివంటే ముందు వారి అభిప్రాయం చెప్తున్నారు, త్యాగాలు మూడు రకాలు ఉంటే ఇప్పుడు నేను చెప్తాను విను. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్వ యజ్ఞోదాన తపస్సేవ పావనాన్ని మనీషినాం. జ్ఞాని అయినప్పటికీ కూడా యజ్ఞదాన తపకర్మలు యజ్ఞము దానము తపస్సు అని ఈ మూడు మాత్రం వదిలిపెట్టద్దు, చేయాలి. అవి జ్ఞానులకు చాలా పవిత్రమైనవి అన్నారు. అంటే ఏంటి, జ్ఞానం పొందినా కూడా ఇది చేయాల్సి ఉంటుందని. ఏమి ఏమిటి అందుకేంటారు, నిత్యమే నిత్యం శృణుమే తత్ర త్యాగో యథాన్యపతి కర్మ అని సంగం చెక్త కరోతియ సంగం చెక్త ఫల కర్తవ్యానితమే పార్థం నిత్యం మత మొత్తం అన్నారు. అంటే ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఏతాన్యపతి కర్మ ఏవి ఈ యజ్ఞదాన తపక్కలు అనేవి సంగం చెక్త ఫలానిక ఆ వాటియందు ఫలము ఆసక్తి లేకుండా చేస్తే ఏమి కర్తవ్యాన్ని ఇతిమే పార్థం అది కర్తవ్యాన్ని నానిత్యం. నా అభిప్రాయం ఏంటంటే యజ్ఞదాన తపకర్మలు అనే కర్మలు చేయాలి మానద్దు, అవి కూడా ఫలాన్ని విడిచిపెట్టేట్టు చేస్తే మొత్తం మీద నా అభిప్రాయం అన్నారు. ఏమి అయితే ఇంకొక మరొక దీనికి వచ్చారేంటి, నువ్వు ఏ కర్మలు చేసినా చేయకపోయినా ఒక్కడ మాత్రం చెప్తాను విను, ఇవి మనుషుల తాలూకు మనుషుల్లో ఉండే గుణాలను బట్టి సత్రజస్తమైన గుణాలను బట్టి వాళ్ళు త్యాగాలు చేస్తుంటారు ఈ కర్మలు. సో వాళ్ళ గుణాలు బట్టి త్యాగం చేస్తారు కాబట్టి ఆ త్యాగం మీద ఇంపార్టెన్స్ కావాలి, గుణం మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఈ గుణంతో విడిచిపెట్టించనుకో దాని దోషం వేరుగా ఉంటుంది. అందుకు చెప్తాను, నియతస్య సన్యాస కర్మణ నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగ తామస పరికీర్తిత అన్నారు. అంటే ఏంటంటే చేయవలసిన కర్మ చేయడం మానేసి ఏమి మోహం వలన ఆ యొక్క చేయడం మానేస్తే వాళ్ళు తమోగుణం కిందకు వస్తుంది ఆ త్యాగం. ఆ త్యాగమే అంటే కుదరదు, తమోగుణం వల్ల ఏంటి చేయవలసిన చేయడం మానేస్తే వాడికి నిద్ర ఆలస్యం ప్రమాదం ఇవన్నీ అనేక రకాల ఈ బద్ధకం వల్ల చేయడం మానేస్తారు ముఖ్యం. ఆ తమో గుణంలో మోహం అని మానేస్తాడు. దాన్ని తమో అది త్యాగ త్యాగం అంటారు. ఏం త్యాగం? తమో గుణ త్యాగం. సో అది పనికిరాదు, అలాంటి త్యాగం పనికిరాదు. అందువల్ల చెయ్యమని ఏదో తీసుకొస్తున్నారు. ఏమి మానద్దు అన్నట్లు చెయ్యమంటున్నారు. ఏ పనిని చెయ్యాలి కానీ మానద్దు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? రజోగుణం వాడు ఎలాగుంటాడు? దుఃఖమిచ్చేవ యత్కర్మ కాయ క్లేశ భయా త్యజేత్ సకృత్వ రాజసం త్యాగం నైవ త్యాగం ఫలం లభేత్ అన్నారు. దుఃఖమిచ్చేవ యత్కర్మ కాయ క్లేశ భయా త్యజేత్. ఈ పని చేశామంటే శరీరానికి శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతుంది అనే భయం చేత దుఃఖం కలుగుతుందని విడిచిపెట్టేస్తారు కొంతమంది. వాడు చేసే సమర్థత ఉంది. ఆడు తమ్ముగుని వాడు వాడికి బద్ధకు చేయడం మానేస్తాడు. కానీ ఈ రజోగుణ వాడికి ఏంటంటే వీడు చేసే సమర్థత ఉంది కానీ వీడి భయం ఏంటంటే ఒకళ్ళు శరీరానికి శ్రమ కలుగుతుంది, డబ్బు కొడుతుంది, ఇవన్నీ ఎందుకు బాధ. అలా త్యాగం చేసిన లాభం లేదు. సకృత్వ రాజస్వ త్యాగం నైవత్యాగ ఫలం లభేత్. అలాగే విడిచిపెట్టినా సరే అది త్యాగఫలం లాభం లేదు. అలాంటి త్యాగాలు పనికిరావు. మొదట ఏం చెప్తారు? సన్యాసం కంటే త్యాగం గొప్పదనే దీనికి తీసుకొచ్చారు. ఇలాగ మానేస్తారేమో ఒకవేళ. సో ఈ రెండు పనికిరావు. ఏమి ఇప్పుడు ఏంటి అసలేని త్యాగం? కార్యమిచ్చే యత్కర్మ క్రియతే అర్జున నీతం క్రియతే అర్జున అర్జున సంగం చక్త ఫలం చేయ సత్యాగ శాతికోమత అన్నారు. అంటే అర్థం ఏంటంటే చెయ్యాలి ఇది తప్పదు అనే నిర్ణయించుకుని ఏమి దాని ఎందు ఫలం విడిచిపెట్టే విధంగా చేసిన త్యాగమే అసలైన త్యాగం. ఏంటి మనం యజ్ఞం చేసాం కష్టపడడం, కొన్ని కష్టాలు ఉంటాయి, వంట లేకపోతే వచ్చిన వాళ్ళకి ఇది అన్నీ ఉంటాయి, కష్టమే ఉన్నా సరే బాధ అనుకుని మానకూడదు. అది చెయ్యాలి, అది మంచి పని జరుగుతుంది కాబట్టి చెయ్యాలి అనే భావంతో కార్యమిచ్చేవి యత్కర్మ నీతం కర్మ చెయ్యాలి అనుకుని నిర్ణయించి దాని ఫలితం మీద ఆశించకుండా అలా చేసింది అది సాత్విక త్యాగం అన్నారు. ఏమి ఈ సాత్విక త్యాగం చేసిన వాళ్ళు సాధన చేసిన వాళ్ళు జ్ఞానం పొందిన వాళ్ళే చేయగలరు, మిగతా వాళ్ళు చేయలేరు. అందుకు చెప్తున్నారు నద్వేష్ట అకుశలం కర్మ కుశలే నాను సజ్జతే త్యాగి సత్వ సమావిష్టో మేధావీక్షణ సంశయ అన్నారు. జ్ఞాని తనకి సందేహాలు లేకుండా అది ఎలాగ ప్రవర్తించాలో తనకు తెలుసు. జ్ఞాని కనుక ఎలా ప్రవర్తించాలో తెలుసు కనుక ఇక ఈ సందేహాలు లేకుండా ఏంటంటే నేను నద్వేష్ట అకుశలం కర్మ అంటే తనకు అనుకూలంగా లేకపోతే ద్వేషించడు. అనుకూలం లేదనేసి ఈ అబ్బాయి అయితే నాకు బాగోలేదు అనేసి ద్వేషించడు. కుషులే నా అనుసజ్జతే తనకి అనుకూలంగా ఉందని దాని మీద పొంగిపోడు, దాని మీదకి ఆతృతగా ఉండడు. ఎందుకు? ఏదైనా సరే చెయ్యాలి ఈ లోకం కోసం అనే భావన చేసేది ఆ విధంగా త్యాగం చేయాలి. ఏది కర్మ చేయాలి, దాని ఫలితం త్యాగం చేయాలి. ఏమి మళ్ళీ ఎలాగో ఎవరు త్యాగం చేస్తారు? ఆ త్యాగం గురించి చెప్తున్నా. హి దేహ భృతా శక్తి చక్తుం కర్మణ్య అశేషత ఎస్టు కర్మఫలత్యాగి సత్యాగి చదివితే అసలు త్యాగం గురించి చెప్తున్నారు. ఈ శరీరం ఎత్తిన వాడు ఎవ్వరూ కర్మ సన్యాసం చేయలేడు, కర్మ చేసి తీరుతాడు. కానీ నహి దేహభృతా శక్తిని చెక్కుం కర్మని అశేషత కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. ఏది అడవిలో వెళ్ళిపోయినా సరే అక్కడ కూడా ఏదో చేయాల్సిన చేయక తప్పదు. శరీరధారి ఉన్నాడు మీద వాడి కర్మ ఉంటుంది. అందువల్ల ఏం చేయాలి? ఎస్టు కర్మఫలత్యాగి సత్యాగి చదివితే అంటే ఏంటి? కర్మఫల త్యాగం చేసినప్పుడే త్యాగం అవుతాడు. కర్మఫలం ఎప్పుడు చేస్తాడు? త్యాగం చేస్తాడు. యుక్త కర్మఫలం చెక్వ శాంతం అది ఐదో అధ్యాయంకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ 18వ అధ్యాయం ప్రతిదానికి రిఫరెన్స్ అంటే వెళ్ళాలి, వెళితేనే కానీ తెలియదు. సో ఎవరు చేయగలరు? యుక్త కర్మఫలం చెక్వ శాంతి మాప్నవుతున్న స్థితి అయుక్త కామకార్యన ఫలే తక్కువ నిబద్ధది. యోగం చేసేవాడు ఈ కర్మ చేస్తూ సాధన చేస్తూ కర్మ చేస్తుంటే ఆ నిష్ఠలోకి వెళ్ళిపోయి మనసు ఆ నిష్ఠలోకి వెళ్ళిపోయి ఆనందిస్తాడు. ఒక కర్మ చేస్తూనే ఉంటాడు కానీ బయట లోపల ఏంటంటే ఆ నిష్ఠలో ఉండి ఆనందిస్తుంటాడు. అయుక్త ఈ సాధన చేయడం ఏంటంటే ఆ బయట కర్మల మీద మనసు పడిపోయి దానిందే ఫలం ఆసక్తి పడి బంధింపబడతాడు. అందువలన ఏంటంటే ఎస్టు కర్మఫలత్యాగి సత్యాగి చవిదీదంటే అర్థం ఏంటంటే యోగయుక్తుడైన వాడే కర్మఫలత్యాగం చేయగలడు. అందువలన ఏంటంటే యోగం అనేది అత్యవసరము. ఎవరికి? దేహం ఎత్తిన వాడికి, దేహభృతా శక్యం ప్రతి ఒక్కరికి. ఈ విధంగాను శరీరం ధరించిన వాడు ప్రతి ఒక్కడు యోగం చేస్తూ కర్మఫలాన్ని విడిచిపెట్టాలి. అయితే కర్మఫలం విడిచిపెట్టలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. మరి ఏంటంటే యోగ సాధన చేయకుండా ఉండేవాళ్ళు. సాధన చేయని వాళ్ళు వాళ్ళ కర్మ ఫలం త్యాగం చేయలేరు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు కర్మ చేయాలి, చేస్తారు, దేహభృత శక్తి కదా, శక్తి శరీరం ధరించారు కాబట్టి కర్మ చేస్తారు. మరి చేసినప్పుడు కర్మఫలం అనుభవించాలి, ఆ అనుభవం ఎలాగుంటుంది వాళ్ళకి? ఈ సాధన చేసిన వాడు కర్మఫలం చేస్తాడు, వీళ్ళ అనుభవం ఎలాగుంటుంది అది చెప్తున్నారు. అనిష్టం ఇష్టం మిశ్రించే త్రివిధం కర్మణ ఫలం భవత అత్యాగ్న ప్రేచ్ఛ నత్ సన్యాసన క్వచిత్. అనిష్టం ఇష్టం మిశ్రించ కర్మలు సాధన చేయని వాళ్ళ కర్మలు మూడు రకాలుగా ఉంటాయట. వ్యతిరేకంగా ఉండేవి, తనకు అనుకూలంగా ఉండేవి, ఈ రెండింటి తలక మిశ్రంగా ఉండే కర్మలు ఉంటాయి. కర్మలు వాళ్ళు కొన్ని వ్యతిరేకంగా వాళ్ళకి వస్తే చేయక తప్పదు, చేస్తారు, అది అనిష్టం. ఆ అనిష్టం వల్ల దానికి ఫలం నెలకొంటాయి, కిందకి వెళ్ళిపోతారు. ఆ ఫలితాలన్నీ వ్యతిరేకంగా ఉంటాయి, వాళ్ళు జన్మలు ఎత్తే అనిపించడానికి ఎక్కడికి వెళ్ళాలి, కింద జన్మలు ఎత్తాలి. ఇష్టం అంటే తనకి అనుకూలంగా ఉన్నాయి, అవి దాని తనకి ఫలితాలు అనిపించాలంటే ఎక్కడికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి. సో అటు అటైనా జన్మెత్తాలి, ఇటైనా జన్మెత్తాలి, లేదంటే మిశ్రించ. మిశ్రం అంటే రెండూ ఉంటాయి, అనుకూలమైనవి అనుకూలం కాని ఫలితం, మిశ్రం ఫలితం ఉంటుంది. అలాంటి వాటి ఫలితం అనిపించడానికి ఈ జన్మ ఎత్తాలి, మానవ జన్మ. ఏమి ఈ త్యాగం చెయ్యని, ఈ సాధన చేయలేని వాళ్ళకి ఈ ఫలితాలు ఉంటాయి. అనిష్టం ఇష్టం మిశ్రించి త్రివిధం కర్మణ ఫలం భవతి అత్యాగిన, ఈ త్యాగం చేయని వాళ్ళకి ఉంటాయి. నత్తు సన్యాసనంకో చిత్తు, చూసారా, కర్మఫలం చేసిన త్యాగం చేసిన ఆ సన్యాసులకి వాళ్ళకి మాత్రం ఏటం మీద అంటుకుని, ఎందుకంటే మనసే లేదు కనుక. ఏమి వాళ్ళకి మాత్రం ఈ వీటి మీద ఉండదు కనుక వాళ్ళకి ఇక్కడే వదిలిపెట్టేస్తారు వాళ్ళు. బుద్ధియుక్తో జహాతేహ ఉభయ శుక్రు దుష్కృతే, మంచి చెడు తొలగ ఫలితాన్ని జ్ఞానం ఏంటి ఇక్కడే వదిలిపెట్టేస్తారు కాబట్టి వాళ్ళకి ఏమి అంటుకోదు. అయితే ఇవన్నీ ఈ సిగబట్ల గోత్రం ఇది దెబ్బలాడుకోవడం ఎందుకు, అసలు మూల కారణం చెప్తాను వీను అంటున్నారు. ఏమని పంచేమాని మహాబాహు పృథక్ కారణాన్ని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తానే సిద్ధయే సర్వకర్మణ అన్నారు. ఏమిటి ఆ అసలు విషయం చెప్తున్నారు, అసలు ఒక కర్మ చేయాలంటే దానికి దానికి ఐదురు కర్తలు అంట. ఎందుకు త్యాగం చేశాను లేక కర్మ చేశాను ఇవన్నీ మీకు అసలు కీలకం మీకు తెలియదు, ఇప్పుడు చెప్తాను విను. ఒక కర్మ చేయాలంటే ఐదు కారణాలు అంటాయట. పంచేమాని మహాబాహు కారణాన్ని నిబోధమే నా చేత చెప్తాను నేను, ఐదు కారణాలు ఒక కర్మ చేయాలంటే దానికి ఐదు కర్తలు అంట. ఏమి అది కపిల సాంఖ్యశాస్త్రంలో చెప్పబడి ఉంది, సాంఖ్యశాస్త్రంలో చెప్పండి ఒక కర్మ చేయాలంటే దీనికి కారణాలు ఉన్నాయని. సాంఖ్యకృతాంతే, సాంఖ్యకృతాంతే అంటే అర్థం ఏంటంటే సాంఖ్యం అంటే జ్ఞానం కదా, కర్మ చివరిలో జ్ఞానం కలుగుతుంది, కర్మ ఆపితే కదా జ్ఞానం కలుగుతుంది. సో కర్మ ఆపిన చివరిలోనే జ్ఞానం కలిగే శాస్త్రం ఒకటి ఉంది, అక్కడ చెప్పారు, అక్కడి నుంచి చెప్పుకొచ్చారు. కర్మను సమాప్తి చేసిన వాళ్ళు వాళ్ళు జ్ఞానులు కదా, అందువల్ల వాళ్ళ కర్మ గురించి బాగా తెలుస్తుంది. వాళ్ళు చెప్పారు ఈ కర్మ కారకులు ఎవరని, ఊరికే కొట్టుకోవద్దు. అది కారకులు చెప్తున్నారు ఏమని, అధిష్టానం కరణ అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవంచ ఇవ అత్ర పంచమం అన్నారు. ఒక కర్మ చేయాలంటే ఐదు ఉండాలంటే ఏమిటి, అధిష్టానం, అధిష్టానం అంటే ఈ శరీరం ఒకటి, తథాకర్త, కర్త అంటే జీవుడు, అంటే ఈ పని చేయాలంటే శరీరం ఉండాలి, జీవుడు ఉండాలి. కరణంచ పృథగ్విధం అంటే ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలన్నీ ఉండాలి, అవి ఐదు ఉండాలి. ఏమి వివిధాస్త పృథక్ చేష్ట అంటే పంచ ప్రాణాలు ఉండాలి, పంచ ప్రాణాలు లేకపోతే పనిచేయడు, పంచ ఇంద్రియాలు లేకపోతే పనిచేయడు, జీవుడు లేకపోయినా పనిచేయడు, మరి శరీరం లేకపోయినా పనిచేయడు. వీటితో పాటు దైవం చైవ అత్ర పంచమం, అది ఐదో ఐదో దైవం ఒకటి ఉంది. దైవం అంటే ఈ దైవం అని కాదు, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక అధిదేవత ఉన్నాడు. ఈ అధిదేవతలు ఉంటారు, అధిదేవత అంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి అది ఆ ఇంద్రియాలు. అందుకే అన్ని ఇంద్రియాలకి అధిపతి ఇంద్రియ మనసు కదా, మనసుకి అధిపతి ఇంద్రుడు. సో అలాగేంటంటే ఈ ఇంద్రియాధిపతులు ఉన్నారు, దిక్కు వాత అక్క ప్రత్యేత అశ్విని దేవతలు ఉన్నారు ఈ ఇంద్రియాలకి అధిపతులు. అంటే మనం పని చేస్తున్నామంటే ఆ దేవతల ప్రభావం లేనిదే ఈ పని చేయలేము, వాళ్ళ ప్రభావం ఉంటుంది మనకి. ఏమిటవి, దిక్కు దిగ్దేవత, వాతం అంటే వాయుదేవుడు, అర్క అంటే సూర్యదేవుడు, ప్రత్యేతసుడు అంటే వరుణదేవుడు, అశ్విని దేవతలు. ఏమి ఎలాగుంటారు, దిక్కు అంటే ఇది, ఈ చెవికి దిగ్దేవత, ఈ చర్మానికి వాక్కు పరిశుదేవత, అంటే వాయుదేవుడు ఏమి, అర్క సూర్యుడు అంటే కన్నుకి ఏమి, ప్రత్యేక వరుణ దేవుడు అంటే నాలుగుకి, ఆ లాలాజలం ఊరుతుంది కదా, నా లాలాజలం నీరు అంటే వరుణదేవుడు, వరుణదేవుడు తనకు ప్రభావం ఉండబట్టి మనకు లాలాజలం ఊరుతుంది ఏమిటి. మరి మన కన్నుకు చూడాలనుకుంటే సూర్యుడు తలకు ప్రభావం ఉండాలి ఏమి, మరి దీనికి కావాలనుకుంటే వాయుదేవుడి ప్రభావం ఉండాలి. వాయు తగినంత పనిచేస్తుందా దీని పనుల? అశ్విని దేవతలు ముక్కు దగ్గర కూర్చుంటారట, ఇక్కడ ఈ ముక్కు చివరు ఉంటారట అశ్విని దేవతలు ఎప్పుడు ఉంటారట. వాళ్ళు జ్ఞానులు, వారేంటంటే వీడేమైనా తప్పు చేస్తే అనుకో, ముక్కు దగ్గరే ఉంటారు కదా, తప్పు అన్నాడు అనుకో, నా దగ్గర డబ్బు లేదు 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 అన్నాడు ఉండి కూడాను, ఆ తథాస్తు అంటారట వాళ్ళు. ఆ తథాస్తు అంటే లేకపోగాక నువ్వు తప్పు అబద్ధం ఆడుతున్నావు, నా మా ఎదుటి అంత ఆడుతున్నావు ఏంటని. సో అందువల్ల ఏంటంటే ఈ కర్మలు చేయడానికి పంచ ఇంద్రియాల ద్వారా కర్మలు చేయడానికి ఒక్కొక్క ఇంద్రియాధిపతి ఉంటారు, అలాగే కర్మేంద్రియాలకు కూడా అధిపతులు ఉన్నారు ఏమి, వాళ్ళు అనేక రకాలు ఉన్నారు, మనకి అంతగా వివరాలు తెలియవు. కానీ ఇదేంటంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలకి దిగ్వాత అర్క ప్రత్యేతాసిని దేవతలు, తర్వాత పంచ ప్రాణాలు, పంచ ఇంద్రియాలు, మరి శరీరము, జీవుడు, ఇది ఐదుగురు ఉన్నాయి ఏమి. ఈ ఐదుగురు కలవందే పని చేయలేడు కర్మ ఏమి. ఈ ఐదుగురు కారణం అవుతుండగా లోపలుండే ఆ ఆత్మస్వరూపుడైన నేను నేనే కర్తను అనుకుంటున్నాడు ఈ అజ్ఞాని. అదే అది నిరూపణ. ఇప్పుడు నిరూపణ తీసుకొస్తున్నారు అక్కడికి. ఇవన్నీ కారణం ఏవి కారణాలు, ఇవి ఇవన్నీ జడ పదార్థాలే, ఒక జీవుడే చైతన్యంతో కూర్చున్నవాడు, మిగతావన్నీ జడలే కదా ఏమి. మరి ఆ ఇంద్రియ దేవతలు కూడా వాళ్ళు చైతన్యం ఉండవలేదు. అందుకు చెప్తున్నారు ఏంటి, శరీర వాంగ్ మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరహ ఏమి, న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః, అది చెడ్డ పని కాని మంచి పని కాని, న్యాయం వా మంచి పని కాని విపరీతం వా చెడ్డ పని కాని, ఇది చేయడానికి శరీర వాంగ్ మనోభిరి అంటే శరీరం చేత, మాట చేత, వాక్కు చేత, అంటే మూడింటి ద్వారా కదా కర్మలు, మనోవాక్యకరమైన మాట చేత, మనస్సు చేత, శరీరం చేత, ఏ కర్మలు చేసినా సరే అది మంచి అయినా సరే చెడు అయినా సరే ఈ ఐదుగురే కారకులు. పంచ అయితే తస్య హేతవ, ఈ ఐదుగురే కారకులు అయి ఉన్నారు ఏమి. ఈ ఐదుగురు కారణం అయి ఉంటుండగా తత్రైవ సతికర్తారం ఆత్మానంతు ఆత్మ కర్తారం ఆత్మానంతు కేవలంతు యహ పశ్యత్ చకృతి బుద్ధిత్వ నశపశ్యత్ దుర్మతి అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఈ ఐదు కారకులు అవుతుండగా ఏది ప్రతి కర్మకి నేనే కర్తననే అనుకుంటాడు జీవుడు ఒక్కడు, ఆత్మని కర్త ఆ దేవుడు నచ్చేసారంటే నిన్న చెప్పిన దానికి పైనుండి ఆ పరమేశ్వరిని కర్తగా తోషిస్తున్నారు. యాక్చువల్గా ప్రకృతి కదా ఈ ప్రకృతి ఇవన్నీ. సో అత్రైవ తత్రైవ సతికర్తారం ఆత్మానం కేవలంతు యహ ఏమి, కేవలం ఆత్మే అని అనుకునేవాడు ఏమి పశ్చి అకృత బుద్ధిత్వాత్, వాడు జ్ఞానము లేనివాడే అలాగనుకుంటాడు. నా సా పత్తి పశ్చిది దుర్మతి అటువంటి తెలివితో కూడా యథార్థం ఎప్పుడు తెలుసుకోలేడు కుమార్ అన్నారు. ఏది ఏది ఈ ఐదు కారణాలు కర్మకి ఐదు కారణాలు అవుతుండగా కేవలం ఆత్మనియందు ఆరోపించిన వాడు యథార్థం తెలుసుకోలేనాడు కుమార్ అన్నారు. ఏమి అలాగ ఆత్మే కారణమని తెలుసుకుని ఇవేవి కారణం, ఇవి ఆత్మ కారణం కాదు ఇవే కారణం అని అనుకున్నాడు అనుకో, అప్పుడు వాడు ఏ పని చేసినా పర్వాలేదు. సరే ఆత్మ కాదు కదా ఇవన్నీ కదా చేస్తున్నాయి. ఎస్సే నాహంకుతో భావో బుద్ధి ఎస్సే నలిపతి హత్వాతి సమాలోకాన్న హంతి నని బతి తెచ్చుసారా. దానికి మళ్ళీ చెప్పుకొస్తున్నారు, తనను నేను కర్తను కాదు అనే భావనతో నా ఎవరైనా ఉన్నారు ఏమి ఈ కర ఈ కర్మలన్నిటికీ అలా ఉండేవాడు ఏంటంటే వాడు హత్వాత సయమా లోక ఈ లోకంలో ఎవరిని చంపినా సరే నహంతి నన్ను బాధ్యతే వాడు చంపడం లేదు, ఆ కర్మ వల్ల వాడు బాధింపబడటం లేదు. అంటే కేవలం తాను ఇవన్నీ విడిపోయి ఉన్నాడు అనమాట. అంటే ఈ ప్రకృతికి విడిపోయి అతీతంగా పరమాత్మ స్వరూపుడు ఉండేవాడు అలా చేయగలరా, మామూలు వాడు చేయగలరా? అంటే చివరికి ఎక్కడ తీసుకొస్తున్నారు, ఆత్మతత్వంలోకి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళాలి. అలాగుండేవాడే కర్మఫల త్యాగం చేయగలరు, అలాంటి వాడే కర్మ సన్యాసం చేయగలరు. ఈ కింద ఉండే వాళ్ళు చేయలేరు. అందువల్ల ఇప్పుడన్నీ ఈ త్యాగం కానీ సన్యాసం కానీ కావాలంటే ఏం చేయాలి, సాధన యోగము చేయాల్సిందే అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చెప్పుకొచ్చినప్పుడు ఏంటి, జ్ఞానం జ్ఞేయం పరిధ్యాత త్రివిధం కర్మచోదన కరణం కర్మకర్తేతి త్రివిధం కర్మ పరిగ్రహ అన్నారు. ఈ జ్ఞానము జ్ఞేయం పరిజ్ఞాత అంటే పెద్దానికి కూడా ఈ కర్మలకి ఎవరు కారకులని అన్న ఆత్మ కాదు ఇదే అని అనుకున్నాం కదా. అలాగనే ఆత్మతత్వ జ్ఞానం ఏంటి, ఆ తెలుసుకునేవాడు ఎవడు, ఏమి ఆ వస్తువు ఆత్మ వస్తువు జ్ఞేయం ఏమిటి, మరి కర్మ అంటే ఏమిటి, కర్త అంటే ఏంటి, కరణం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాము అని. మూడు రకాలకు ఉన్నాయి జ్ఞానాలు, మూడు రకాలు జ్ఞేయం, మూడు రకాలు జ్ఞాత తెలుసుకునేవాడు, మూడు రకాలు తర్వాత కర్మ, మూడు రకాలు కర్త, మూడు రకాలు కరణం, మూడు రకాలు, మూడేసి రకాలు ఉన్నాయని మళ్ళీ చెప్పుకొస్తున్నారు. అంటే ఎంత విశ్లేషణ చెప్తున్నారంటే, కేవలం ఒక కర్మకు నువ్వే బాధ్యతను అనుకుంటున్నావు చూసావా, దీనికి కారణం నీలోని ఏ గుణం ఉందో, సత్వగుణం ఉందో, రజోగుణం ఉందో, తమోగుణం ఉందో, ఇంద్రియా దేవతలా, లేకపోతే ఇవన్నీ కారణాలు ఉంటుండగా నీ మీద ఆరోపించుకుంటున్నావు. అందుకు ఇప్పుడు కారణాలు చెప్తాను విను. జ్ఞానం కర్మచ కర్తేచి విధేయ గుణ గుణభేదత ఏమి పోచితే గుణ సంఖ్యానే యథావిత్తాన్ తృణుతాన్ని అపి అని ఉంది. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉంటాయో వీటి లక్షణాలు నేను చెప్తాను విను. ఏవి? జ్ఞానము కర్మ కర్త. అంటే త్రిగుణాత్మకమైన ప్రకృతిలో ఉండే ఈ జీవుడు సత్వగుణంతో ఉండేటప్పుడు వాడి జ్ఞానం ఎలా ఉంటుంది, రజోగుణంతో ఉండే జ్ఞానం ఎలా ఉంటుంది, తమోగుణంతో ఉండే జ్ఞానం ఎలా ఉంటుంది, రజోగుణంతో ఉండే సత్వగుణంతో కర్మ ఎలా ఉంటుంది, కర్త ఎలాంటి కర్త, సత్వగుణ కర్త ఎలా ఉంటాడు, అలాగనే రజోగుణం తమోగుణం. అంటే ఒక్కొక్క గుణానికి, జ్ఞానానికి మూడు గుణాలు, కర్మకు మూడు గుణాలు, కర్తకు మూడు గుణాలు, ఇంతకుముందు త్యాగానికి మూడు గుణాలు చెప్తారు, త్యాగం తమోగుణంతో విడిచిపెట్టినది అనేది. ఇప్పుడు ఈ మూడింటికి చెప్తున్నాను అన్నమాట, ఒక్కొక్క దాని గుణాలు ఎలాగుంటాయి. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అన్నారు. జ్ఞానం సత్వగుణ జ్ఞానం ఇలా ఉంటుంది. ఏమిటని? సర్వభూతేషు ఏనైకం, ఒకే వస్తువు అన్ని జీవుల్లో ఉందది. ఇది మళ్ళీ 13వ అధ్యాయంలో బాగా చెప్తారు. ఇది ఆ దాని సారణం ఇదన్నమాట. అవిభక్తంచ భూతేషు విభక్తమివచ సుస్థితం అని అన్నారు. ఒకే వస్తువు అన్ని చోట్ల ఉండి అది అఖండంగా ఉండే, కానీ అది కనబడట్లేదు. జీవుల్లో మాత్రం ఉన్నది, ఇది మాత్రం ఉన్నట్టు కనబడుతుంది. ఇది ఇక్కడ అక్కడక్కడ జీవుల్లో ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ కనబడకుండా అన్ని చోట్ల ఉంది. సో కనబడేటట్టుగా జీవుల్లో ఉంది కాబట్టి ఖండంగా కనబడుతుంది. అది సర్వభూతేషు ఏనాయకం, ఒకే వస్తువు అన్ని జీవుల్లో ఉంది. అవిభక్తు విభక్తేషు, ఆ అఖండంగా ఉండే వస్తువు ఖండంగా కనబడుతుంది. అలాగ చూసేదేదో, ఈ ఖండంగా ఉన్నప్పటికీ కూడా అఖండంగా ఉన్నదని గ్రహించేవాడు, అది ఆ జ్ఞానం అనేది సత్వగుణ జ్ఞానం. సర్వభూతి ఏనాయకం భావం అవ్యయమిక్షతే, ఆ నాశరహితం అనేది అది, అది ఒకటే, అది ఖండంగా ఇది కనబడుతుంది అని ఆ సర్వాత్మభావంతో చూస్తుంది ఏదో జ్ఞానం, అది సత్వగుణ జ్ఞానం. అలా కాకుండా దాన్ని మరిచిపోయి దీనిలోనే చూశారనుకో, పృథగ్వేనతి యజ్ఞానం నానాభావాన్ని పృథగ్ విధానం వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్య రాజసం. పృథగ్వం అంటే వేరువేరుగా ఎక్కడెక్కడెక్కడ ఇలా కనబడుతుంది జీవుల్లో. ఇందులో కూడా దైవాన్ని చూస్తున్నారు, చూద్దాం అనుకుంటున్నారు, కానీ ఇది ఒక్కటే కాదు, ఈ సర్వత్రా ఉండేదని మర్చిపోయారు. వేరువేరుగా ఉన్నట్టే చూస్తున్నారు, నానాభావాన్ని పృథగ్ విధానం వేరువేరుగా చూస్తున్నారు, వేరువేరుగా ఉన్నదని అనుకుంటున్నారు. అటువంటి జ్ఞానం ఎటువంటిది? అది రజోగుణ జ్ఞానం. ఇక సత్వగుణం అది కాకుండా ఎత్తు కృష్ణ అదే కృష్ణని కార్యశక్త మహేతకం అతత్వార్థం అదల్పంచ తత్తామస ఉదాహృతం. ఒకే వస్తువు ఒక దగ్గర ఉంది. కొంతమంది ఏంటంటే ఇదే ఎక్కువ చేస్తారు నేటి ప్రపంచం అంతాను, ఏదో ఒక దేవుడు బొమ్మ పెట్టుకుంటారు, ఆ బొమ్మే దేవుడు, అదే దేవుడు అని అలా అనుకుంటారు, ఇదే అన్నీ చేస్తుందని అంటారు. దాన్ని ఏది నమ్ముకున్నాడు అదే పట్టుకుంటారు, ఇంకా మరి ఇంకేది లేదు. ఏమి అది ప్రథమంలో ఉంటుంది మొదట, కానీ తర్వాత జ్ఞానం కలుగుతుందిగా అన్ని చోట్ల ఉందని భావన రావాలి. కానీ చాలా మంది ఏంటంటే ఎత్తు కృత్సవ అది ఏకస్మిన్ ఏకస్మిన్ కృత్సవత్తు, ఒక్క చోట ఉన్నదే అన్ని చోట్ల ఉన్నది అనుకుంటాడు. ఏమి కార్యశక్తి మహైతకం, అతనికి ఒక ప్రూఫ్ లేకుండా, ఒక కార్యకారణ సంబంధం లేకుండా అలా పనులు చేస్తుంటాడు. అతత్వార్థం అది యథార్థం కాదు, అది ఫలితం అల్పం. తత్తామస ఉదాహరణం అదే తమో గుణతాలక జ్ఞానం. ఎక్కువ మంది ఆ అమ్మవారు అంటే ఆ అమ్మవారే, మా అమ్మవారు లేకపోతే మా ఇది అని ఇలా కొట్టుకుని ఉంటారు. ఏంటి ఇప్పుడు ఈ ఏంటిది పల్లెటూళ్ళలోనే ఎక్కువగా ఈ అమ్మవార్లు జాతరలు తమ్ముగున్నాయి. ఈ జాతరలన్నీ కూడా సమ్మక్క సారక్క సంబరమ్మ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అదే అనుకునే అనుకోండి, మిగతా అన్నీ అర్థం కాదు. ఈ మిగతా ప్రపంచంలో దయ ఉందని వాళ్ళకి అక్కర్లేదు, అక్కడే ఉంది అనుకుంటారు. సో ఇటువంటి జ్ఞానం ఏంటి, తమోగుణ జ్ఞానం. ఇంకేంటి, కర్మలు చేయాలిక. కర్మలు ఎలాగుంటాయి, నీతం సంగరహితం అరాగ ద్వేష కృతం సంగం చెక్త ఫలం చేయ అఫల కామేప్సిన కర్మ సత్యాగ శాత్కో మత అన్నారు. సాత్వికమైనది నియతం, మళ్ళీ ఇప్పుడే అనుకున్నదే చేయవలసిందే, సంగరహితం దాని ఎంత అభిలాష లేకుండా, అరాగద్వేషత కృతం అంటే రాగద్వేషాలు లేకుండా చేసేది, అఫల కామేప్సిన కర్మ అంటే ఏంటి దాని ఎందు ఫలమందు కోరిక లేకుండా ఉండే కర్మ ఏంటంటే అది సాత్వికం సత్వగుణం అని తెలుస్తుంది పిలువబడతారు. అంటే ఏంటి ప్రతిదీ కూడా ఏంటంటే పరాపేక్ష లేకుండా చేయాలని చెప్తున్నారు అక్కడ. అలా చేయాలంటే సాధన చేయాలని వారు ఎక్కడ తీసుకెళ్తున్నారు, యోగ సాధనకే తీసుకెళ్తున్నారు. ఏని ఎత్తు కామేప్సిన కర్మ సాహంకారాన వా పునః క్రియతే బహుళాయాసం తద్రాయసం ఉదాహృతం అన్నారు. మరి బయట కనుమలు ఎలా చేస్తారు, కామేప్సిన ఏదో పని చేశారంటే దానికి ఏదో ఫలితం ఉండాలి. ఏమి అది కూడా సా అహంకారైన వా పునః దానిలోని అహంకారం కూడా ప్రదర్శిస్తారు. ఏమి క్రీతే బహుళాయాసం కష్టపడతారు బాగాను, ఏమి ఎంతో కష్టపడతారు, ఫలాన్ని ఆశిస్తారు, మరి అహంకారంతో చేస్తారు. ఇటువంటి కర్మలు ఏంటి, ఈ కర్మలు ఏంటివి, ఇది రజోగుణ కర్మలు. ఈ కర్మలు ఇక మూడోది తమోగుణం ఉంటే అనుబంధం క్షయం హింస అనపేక్షస పౌరుషం మోహాది ఆరభ్యతే కర్మ తామసం ఉచితే అన్నారు. అదేంటంటే అనుబంధం క్షయం హింస అనపేక్షస పౌరుషం అంటే ఏంటంటే ఒక పని చేశారనుకో, ఆ పనికి ఎంత హింస ఉంటుందో, జీవహింస. ఇప్పుడు ఇవన్నీ యాత్రలు చేస్తున్నారో చూసారా, జీవహింస ఎంత ఉంటుంది, దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, దానికి ఎంత శ్రమ పడాలి, లేకపోతే దీనికి ఇంత అవసరం ఉన్నదా, ఇవేవి ఆలోచన పడ్డా మొండిగా మూర్ఖంగా ప్రారంభిస్తాడట. మోహాది ఆరభ్యతే కర్మ, మొండిగా మూర్ఖంగా ఏమీ తెలియకుండా అందులో ఆ కర్మలో ఉండే హింస ఏమిటి, డబ్బు ఖర్చు ఏమిటి, దానికి వల్ల అసలు దీనికి ముందేంటి వెనకేంటి అని ఆలోచించి దిగిపోతాడట. మోహాది ఆరభ్యతే కర్మ ఆలోచించుకుంటూ దిగిపోతుంటాడే, అది తమోగుణ కర్మ అని అన్నారు. ఇటువంటి కర్మలు తమోగుణం ప్రపంచం అంతా చూస్తున్నాం కదా. సో ఇవన్నీ కూడా పనికిరావు, సో దేవుడికి చెందినవి కావు, అసలు అర్థం అది. అహంకారంతో చేసినా కానీ హింసతో చేసినా ఇవన్నీ దైవానికి చెందవు, సత్వగుణ కర్మలే చెందుతాయి. ఈ కర్మలు అయిపోయినాయి, కర్తలు ఎలా అంటారు ఉంటారు వీళ్ళు, వీళ్ళు కర్తలు సత్వగుణ కర్తలు, వీళ్ళు సత్వగుణ కర్త రజోగుణ కర్త ఎలాగుంటారంటే, సత్వగుణ కర్త ఎలాగుంటాడు, ముక్త సంగో నహంవాది ధృత్రుత్సాహ సమన్విత సిద్ధసిద్ధో నిర్వికార తత్సాగ కర్త సాత్వికోమత అన్నారు. సాత్విక ఉచిత అంటే ఏంటంటే ముక్త సంఘం వాళ్ళన్నీ ప్రతి కర్మలో కూడా సంఘం అంటే దాని ఎంత అభిమానం లేకుండా, అహంవాది ఆ అహంకారం లేకుండా, రెండింటిలో ముక్తం, అహంకారం నుంచి ముక్తం, సంఘం నుంచి ముక్తం. ధృతి ఉత్సాహ సమన్విత చేసే మంచి ఉత్సాహంతో చేస్తాడు, నేను అహంకారం లేకుండా ఉత్సాహంతో మంచి పని, మంచి పని దేవుడి కార్యం అనుకుని చేస్తాడు. ఏమి సిద్ధసిద్ధో నిర్వకార అది ఒకవేళ ఫలితం ఉన్నా అందులో అది సిద్ధించినా సిద్ధించకపోయినా సరే వచ్చింది వికారం చెందడు. తన వంతు పనే కర్తవ్యమే, దాని మంచి ఉంది చెడైంది దానికి ఫలితం వస్తుంది లేదు అనేది ఆలోచించే అక్కర్లేదు, ఫలితం మీద ఉండదు, తను ఉత్సాహంగా చేసుకెళ్ళిపోతాడు అంతే, అహంకారం లేకుండా. అది అంటే మనసు దైవం మీద అంతర్ముఖంగా పెట్టుకున్నవాడే అలా చేస్తాడు. అటువంటి సాత్విక కర్త సాత్విక కర్త ఏమి మళ్ళీ యోగులే చేస్తారు, జ్ఞానులే చేస్తారు, మరెవరు చేయలేరు. ఇక రెండోది ఏంటంటే చాలా డేంజరస్, రాగి కర్మఫలప్సు లుబ్ధో హింసాత్మక శుచి హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్త అంటున్నారు. రాగి కర్మఫలప్సు లుబ్ధో అంటే ఏంటి, లుబ్ధులు అంటే ఏంటంటే దురాశ, అంత తనకే వచ్చారని అనుకుంటాడు, కర్మయందు ఫలితం కావాలనుకుంటాడు. మళ్ళీ హింసాత్మకం అసలు వీడు కూడా హింస గురించి ఆలోచించడు, హింస మెరికంజి వేడు అంటే హింస అయినా పర్వాలేదు, మరి హర్ష శోకానికి తాడు, అది మంచి జరిగిందనుకో పొంగిపోతాడు, నిద్ర వచ్చిందనుకో శోకంలోకి వెళ్ళిపోతాడు. సో హర్ష శోకానితో కూడుకుని కర్మఫలం కోరుకుని హింసతో ఉండి దురాశతో ఉండి చేసేవాడు ఈ కర్త ఎటువంటి వాడు అంటే రజోగుణ కర్త. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే కదా ప్రపంచం అంతా, ఈ దేవుడి పేరు పెట్టి విఘ్నేశ్వరు నవరాత్రులు దేవి ఇవన్నీ, దేవి లేదు విఘ్నేశ్వరు లేదు, వీళ్ళు ఈ రజోగుణ వాళ్ళు చేసిన వాళ్ళే ఏమి. ఇక తమోగుణ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు, ఇంకా ప్రమాదకరమైనది. అయుక్త ప్రాకృత స్తబ్ధ శఠో నైష్కృతికు అలసహ విషాది దీర్ఘసూత్రీచ కర్త తామస పరికీర్త అన్న తామస. వీడి గుణాలు ఇంకా చెప్పనవసరం లేదు. అయుక్త వాడికి జ్ఞానం లేదు, ప్రాకృత అసలు మరి పూర్తిగా ఏంటంటే ముందు కనుక తెలియనివాడు, స్తబ్ధ మొండివాడు, శఠో అంటే మోసగాడు, నైష్కృతికో అంటే ఏంటంటే చేయవలసింది చేయడం మానేస్తాడు, అలసహ చేయవలసింది ఇంకా వదిలిపెట్టేస్తాడు, అంటే పెద్దాన్ని కూడా చేయవలసింది చేయడు చేయరాంది చేస్తుంటాడు, మోసగాడు, మొండి మనిషి, జ్ఞానం లేనివాడు, విషాది ప్రతిదీ కూడా అదే విషాది విషాది దీర్ఘసూత్రీచ అంటే ఎప్పుడో చేద్దామని అలా ఆలోచించుకుంటాడు, ఆ ప్రతి దానికి కూడా తన మీద నిందేసుకుంటాడు, ఇదే కారణము అయితే అలాగని ప్రతి తన మీద నిందేసుకుంటాడు, అది చేతగాని తనకు. సో ఇలాగ ఉండేవాడు తమో గుణ కర్త సుమా అంటే ఇప్పుడు దైవాన్ని చేరుకోవాల్సిన త్యాగానికి కర్తగాడు సత్వగుణ కర్త వాడు అంటే సత్వగుణ కర్మ, సత్వగుణ కర్త, సత్వగుణ జ్ఞానము, సత్వగుణ త్యాగము ఇవన్నీ చేసిన వాళ్ళే దైవానికి చెందుతారని చెప్పారు. ఇప్పుడేంటి జ్ఞానం అయిపోయింది, కర్మ అయిపోయింది, కర్త అయిపోయింది, ఇప్పుడు బుద్ధి ధృతి చెప్తున్నారు. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణత త్రివిధం స్మృణం రోంచమానం అశేషైన పృథగ్వన్య పృథక్వైన ధనంజయ అన్నారు. బుద్ధి ధృతి ఈ రెండు రకాలు ఉన్నాయి, ఈ మూడు గుణాలు ఉండేవాళ్ళు ఎలాగుంటారో అది కూడా సాంఖ్యయోగంలో చెప్పారు. ఏమి మూడు గుణాలను అనుసరించి ఎలాగుంటాయో వేరువేరుగా చెప్తాను వినో అర్జున అని అంటున్నారు వారు. అయితే ఈ బుద్ధి ఎలా ఉంటుంది, ప్రవృత్తించ నివృత్తించ కార్యం కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం యావేతి బుద్ధి సాపార్థ సాత్వికి అన్నారు. ఈ సత్వగుణ బుద్ధితో ఉండేవాడు ఏంటంటే ప్రవృత్తించ నివృత్తించ, అసలు విషయం ఇది అసలు ఏమిటంటే చేసిన కర్మలోని ఏది ఇది ప్రవృత్త నివృత్త అంటే ఇది అజ్ఞానంలో తోషిస్తుందా జ్ఞానాన్ని కలుగు చేస్తుందా ఏమి. మళ్ళీ కార్యాకార్యే భయాభయే కార్య అకార్యాలు అంటే కార్యం చేసినందులో వాళ్ళు కానీ మానేసినందు వాళ్ళు కానీ భయ అభయాలు వీటన్నింటిలో కూడా ఏంటంటే బంధం మోక్షంచ ఏది బంధాన్ని కలుగు చేస్తూ ఏది మోక్షాన్ని కలుగు అంటే అంత అర్థం ఏంటి, అంతర్ముఖ సాధన చేసిన వాడే యోగ సాధన చేసిన వాడే ప్రవృత్తిని గుర్తు తెలుసుకోగలడు, యోగ సాధన చేసిన వాడే ఆ బంధం ఏదో మోక్షం ఏదో తెలుసుకోగలడు. అంటే యోగి ఒక్కడే అలాంటి వాడే అటువంటి వాని బుద్ధి పార్థ సాత్వికి అది సత్వగుణ బుద్ధి సుమాన ఇది యోగి యొక్క బుద్ధి ఏమి. ఇక రజోగుణ బుద్ధి ఏంటంటే యయా ధర్మ అధర్మంచ కార్యంచ అకార్యమేవచ అయదావత్ ప్రజా ప్రతిజానీతి బుద్ధి సాపార్థరాజసి అన్నారు. అంటే ఏంటంటే యయా ధర్మం అధర్మంచ ధర్మ అధర్మాల్ని ఏమి కార్యాకార్యాల్ని ఇవి ఉన్న ఉన్నట్టుగా గ్రహించలేడు, ఉన్న ఉన్నట్టుగా గ్రహించలేకుండా ఒక కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఎవరు అయథావత్ ప్రజానీతి ఉన్నది ఉన్నట్టుగా గ్రహించలేని స్థితిలో ఉండేవాడు ఆ బుద్ధితో ఉండేవాడు రజోగుణ బుద్ధితో ఉండేవాడు. ఇక తమోగుణ బుద్ధి వాడు ఎలాంటి వాడంటే అధర్మం ధర్మమితి మన్యంతే తమసావృత సర్వార్థాన్ విపరీతమస్య బుద్ధి సాపార్థ తామస్య. ఏంటంటే అధర్మం ధర్మం, అధర్మాన్ని ధర్మం అంటాడు, అన్ని విపరీతమే అన్ని వ్యతిరేకంగా అంటాడు. మన్యంతే తమసావృత వాడు తమస్సు ఆవహించడం వల్ల ఏంటంటే ఏంటి సర్వార్థాన్ విపరీతం ప్రతిదాన్ని వ్యతిరేక అర్థం తీసుకుంటాడు, అన్ని నెగిటివ్ ఆలోచిస్తుంటాడు. సో ఇలాగుండే బుద్ధి అంతా ఏమిటిది తామసిక బుద్ధితో మానవుడు. అంటే మనలోనే మనం విశ్లేషించుకోవాలి మనం ఏ భావంలో ఉన్నామో ఏమిటో అనేది అది అది చెప్తున్నారు. ఇక తాము బుద్ధి అయిపోయింది, ఇక ధృతిలోకి వెళ్ళాలి. ఆ ధృతి అంటే ఏంటి? ధైర్యం. ఏ ధైర్యంతో వాడు చేస్తాడు సరా? జుచ్చా ఏయాధారైతే మనఃప్రాణేంద్రియ క్రియా యోగేన అవ్యభిచారేణ ధృతిస్థాపార్థ సాత్వికి. ధృతి ధృత్యా ఏయా ధారయతే మనఃప్రాణేంద్రియ క్రియా యోగేన అవ్యభిచారేణ. చెలించని మనసు చేత ధైర్యంతోన యోగం చేత చెలించిన మనసు చేత ఏ పనైనా చేస్తాడు వాడు సత్వగుణ ధృతితో ఉన్నాడని అర్థం. అంటే ధృతి ఎవరికి ఓపెన్ గా చెప్పేశారు, యోగ సాధన చేసిన వాడే ధైర్యంతోన ఏదైనా సరే ముందుకు వెళ్ళిపోతాడు కదలకుండా. యోగేనా అవ్యభిచారేణ చలించని మనసుతోన ఇంకా ముందుకెళ్ళిపోతాడు. మన ప్రాణేంద్రియక్రియ మనసుని ప్రాణాలని ఇంద్రియక్రియలన్నీ కూడా ఒక పరమేశ్వరుని మీద పెడతాడు, మరి చలించకుండా ఉంటాడు. అటువంటి ధృతి ఏంటంటే సత్వగుణ ధృతి. ఇక రజోగుణ ధృతి ఏంటంటే ధృత్యా ధర్మార్థ కామాన్, ధర్మార్థ కామాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగైన ఫలాకాంక్షి ధృతిస్థాపార్థ రాజసి అన్నారు. వాడు ఎలాంటి వాడిని ధర్మార్థ కామాలని చెప్తున్నారు కదా ఈ ప్రపంచమంతా అందరూ వేదాంతులు పురాణాలు చెప్పినప్పుడు ధర్మార్థ కామాలంటారు. ముందు ధర్మం పాటించాలి, తర్వాత డబ్బు సంపాదించాలి, తర్వాత కోరికలు తీర్చుకోవాలి అని అంటారు. అదేం పరిగ్రహం చెప్తున్నారు ఇక్కడ చూసారా? ఏయా ధర్మార్థ కామాన్, ధర్మార్థ కామాల్ని ఏమి ఏ మొండి దానితో ఎలాంటి ఏ దృతితో చేస్తారంటే ప్రసంగి అని దాని ఎందు చేసిన పని దాంట్లోన ఈ ధర్మార్థ కామాలన్నీ నాకే కావాలని దాని ఎందు ప్రసంగం దా పూర్తిగా దాని ఎందు అభిమానంతో ఉంటాడు. మళ్ళీ ఫలాకాంక్షి దాని ప్రతి పనిలో కూడా ఆ ఫలం తిందామని దాని ఎందు అభిమానం పెట్టుకుని ప్రతి పని కూడా చేస్తాడేదో ఏ ధైర్యంతో చేస్తాడో అది ఒక ధైర్యమే. అటువంటి ధైర్యం ఏంటంటే రజోగుణ ధైర్యం, అది పనికి రాసుకోమా అని చెప్పుకొస్తున్నాను. ఏయా స్వప్నం భయం శోకం విషాది మదమా మదమేవచ ఏమి నవీంచితి దుర్మేధ ధృతిస్థాపార్థ తామసీమత అన్నారు. ఏమి అంటే అర్థం ఏంటంటే ఈ తామస మనసు ఏంటంటే భయం ఉంటుంది, శోకం ఉంటుంది, విషాదం ఉంటుంది, మదం ఉంటుంది, తర్వాత ఏది విడిచిపెట్టలేడు, నవ్వించిన దుర్మేధ ఏమీ విడిచిపెట్టలేడు. అటువంటి వాడు ఇప్పుడు కానీ లోపల ధైర్యం ముండి ధైర్యం ఉంటుంది. ఇప్పుడు బిల్లా రంగా వాళ్ళు ఒక ఆఫీసర్, ఢిల్లీలో ఒక ఆఫీసర్ తరగతి పిల్లల్ని చంపిస్తారు. చంపించినప్పుడు వాళ్ళకి ఉరిచెట్టు వేశారు వాళ్ళిద్దరికన్నా. ఆ వేసేటప్పుడు ఆ ఉరిచెట్టు వేసేది నీకేం కోరుకోను, నాకేం అక్కడ సిగరెట్ కావాలన్నాడు. ఆ ధైర్యం అటువంటిది ముండి ధైర్యం. సో అది ధైర్యం, అది తమోగుణ ధైర్యం. సో ధైర్యాల్లో రకాలు ఉన్నాయి. భగవంతునితో మనసు పెట్టి మంచి ఏ కార్యం అంతు అంతే మన ధైర్యం, అది వాడికి ఏం అక్కడ దోదలేదు. సో ధర్మార్థ కామాల్లో కానీ లేకపోతే ఇటువంటి నిద్ర ఏ స్వప్నం, స్వప్నం అంటే నిద్ర అంటే ఆ స్వప్నం కూడా పూర్తిగా ఎప్పుడు నిద్రలో ఉంటాడు, దాన్ని విడిచిపెట్టలేడు. ఇలాగే ఉండే వాళ్ళందరూ కూడా ఏంటంటే తమోగుణ దృష్టితో ఉంటారు. సో రజోగుణ దృష్టి తమోగుణ దృష్టితో ఉండేవాళ్ళు వాళ్ళు ఈ దైవాన్ని చెందడానికి అర్హత లేదు అని కుమార్ అని చెప్తున్నారు. సో ధృతి అయిపోయింది, మరి అయిపోయింది. ఇక సుఖం కూడా చెప్తున్నారు. సుఖం ఎలాంటిది? సుఖం త్రిదాని త్రివిధం శృణుమే వచ్చిన శృణుమే భరతర్షభ. అదేంటి? అభ్యాస రమతే యత్ర దుఃఖాంతించ నిగచ్చతి అన్నారు. ఏంటి అభ్యాసం? కొంత అభ్యాసం చేయించిన తర్వాత ఆ సుఖం ఏంటంటే దుఃఖాంతం నిగచ్చది, దుఃఖం అంతంలో ఉంటుందండి సుఖం. అంటే సత్తుగుణం ఒకటి. వీళ్ళు సుఖాలు మూడు రకాలు ఉన్నాయి విను. ఏంటి సుఖం? త్రిధానీ త్రివిధం త్రివిధం శృణుమే భరతర్షభ, భరతర్షభనా. ఇవి మూడు రకాలు ఉంటాయి సుఖాలు. సుఖాలు కూడా మూడు రకాలు ఉంటాయి. ఎలాంటివి? సత్వగుణ సుఖం, రజోగుణ సుఖం, తమోగుణ సుఖం. సత్వగుణ సుఖం ఎలాగుంటుంది? ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం విద్య ఆత్మబుద్ధి ప్రసాదజం అన్నారు. ఈ సత్వగుణ సుఖం పొందేట మొదటి కష్టంగా ఉంటుంది, విషంలా ఉంటుంది. అంటే ఏ సుఖం ఇది? దైవానికి సంబంధించే సుఖం, బ్రహ్మానందం అనుభవించాలనుకుంటే దానికి కష్టపడాలి. ఏంటి కష్టపడాలి? ఆసనం వేసుకోవాలి, ఇది కష్టం. ఆహారం నియమించాలి, కష్టం. మరి ఇంద్రియాలు నియమించాలి కష్టం, ప్రపంచానికి దూరంగా ఉండాలి కష్టం, సో ఈ సాధన చేయడాలి కష్టం. ఇవి మొదట్లో ఎత్త దగ్గరే విషమివ, ఇవన్నీ మొదట్లో కష్టం ఉంటాయి. పరిణామే అమృతోపం రాను రాను మంచి దీనికి ఉంటుంది. యోగంలో కూర్చున్నప్పుడు కష్టం, చేస్తుంటే మంచి ఈజీ అవుతుంటుంది, మంచి ఆనందం కలుగుతుంటుంది. ఏమి తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదం, ఆత్మబుద్ధి ఆత్మ జ్ఞానాన్ని కూడా కలుగు చేస్తుంది అంటే అది ఈ సత్వగుణ సుఖం. మరి రజోగుణ సుఖం ఎలాగ ఉంటుంది, ఈ ప్రపంచం అంతా అనిపించేది అది ఎలాంటిదంటే యశ్వేంద్రియ సంయోగాది ఎత్తదగ్గరి అమృతోపమం పరిణామే విషమ తత్సుఖం రాయసంస్కృతం. విష ఇంద్రియ సంయోగం కన్ను దృశ్యం వైపు, టీవీ అంటే ఆ టీవీ ఎలా టీవీ చూసుకుని ఉందామని ఉంటుంది. సంగీతం అంటే సంగీతం వినాలని ఉంటుంది. మొదట్లో దాని ఆనందం కలుగు చేస్తాయి కదా. ఎందుకంటే విషయేంద్రియ సంయోగాత్ అంటే ఈ ఇంద్రియాలు వెళ్ళి ఈ విషయాలతో సంయోగం కలవటం వల్ల వాటి వల్ల మొదట ఆనందంగా ఉంటుంది. పరిణామే విషయం అవి రాను రాను వాటి వల్ల దుఃఖం కలుగుతుంది. ఎందుకు నిద్ర ఉండదు, మరి మిగతా ఆహారం అనేక రకాలుగా మొత్తం ఇది వస్తుంది. కాబట్టి వీటి ప్రమాదం ఏంటి, రజోగుణ సుఖం లేదు, ఇది లాభం లేదు. మరి తమో గుణ సుఖం ఇలాంటి వాడికి ఎప్పుడు మరి ఇంకేం అక్కర్లేదు. నిద్రాలస్య ప్రమోదత్వం ఎత్త దగ్గరే చానుబంధేచ సుఖమోహనమాత్మన ప్రమాదాలస్య నిద్రాలస్య ప్రమాదోత్వం తత్తామస ఉదాహృతం అన్నారు. ఎత్త దగ్గరే ఆనుబంధేచ అంటే ప్రారంభంలోనూ ఆఖరిలోనూ ప్రతి కర్మకి అగ్ని అంటే మొదట, అనుబంధం అంటే వెనక్కి. సో ఈ ప్రతి కర్మలను ముందు వెనక కూడా ఎప్పుడు కూడా ఏంటంటే వాడిని మోహలు పడేస్తుంది. ఏమి సుఖం మోహన మాత్రం ఆ సుఖం కోసమే మోహలు పడేస్తుంది. ఏ సుఖం అది, నిద్ర ఆలస్య ప్రమాదోత్వం. నిద్ర చేయవలసిన పని ఇప్పుడు చేయడం మానేసి ప్రమాదం అంటే ఏమరిపాటుతో ఉండడం, ఏమరిపాటుతో ఉండడం, చేయవలసిన పనులు చేయకపోవడం, నిద్రతో ఉండడం, ఈ వీటిలో సుఖం పొందదామని ఎప్పుడు మొదటి నుంచి ఆఖరి వరకు ఒకటిని మొదటి నుంచి ఆఖరి వరకు పొందాము అనుకునే ఈ సుఖం చూసారా, ఆ తమో గుణ సుఖం చూసారా, ఇవి కూడా లాభం లేస్తుమా అని చెప్పారు. ఏమి ఇక్కడితో ఇది 38 శ్లోక 39 ఇది భగవద్గీతలో సగం అంటే 18 అధ్యాయుల్లో సగం, 18 అధ్యాయం 78లో సగం అనమాట. 39 ఈ 39 ఏంటంటే ఈ త్యాగం గురించి, సన్యాసం గురించి, త్యాగం గురించి. త్యాగం 3 రకాలు, మరి జ్ఞానం 3 రకాలు, కర్మ 3 రకాలు, కర్త 3 రకాలు, సుఖం 3 రకాలు, బుద్ధి 3 రకాలు, ధృతి 3 రకాలు, ఇలా తిరిగి అలా గుర్తించుకుంటూ వచ్చేస్తాయి అనమాట. ఇలాంటివి ఉంటాయి సుమా, అవన్నీ ఒక పక్కన పెట్టి సత్వగుణ సుఖంతో, సత్వగుణ త్యాగము, సత్వగుణ సుఖము, ధృతి, ధైర్యం ఇవన్నింటితో ఉండేవాడు ఆ దైవాన్ని చేరుతాడని ఆ లక్షణాలకు ఒక దగ్గర పెట్టారనమాట. ఏమి ఇక ఈ ప్రపంచంలోన ఎవరు ఎక్కడ ఉంటారు ఏంటని, నతదస్తి పృథివ్యం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేవి త్రిభుర్గుణై అన్నారు. ఏమి నతదస్తి పృథివ్యం వా దివి దేవేషు వా పునః ఈ భూలోకం అందు గాని ఆ దేవతల్లో గాని స్వర్గంలో గాని ఎక్కడైనా సరే ఈ త్రిగుణాత్మకమైన మాయకి లేకుండా ఎక్కడ ఈ మాయకి తప్పించుకుని ఎవరూ లేరు. అందరూ ఈ 3 గుణాలకు సంబంధించిన వాళ్ళే. ఏంటంటే మొత్తం 14 లోకాల్లో కూడా బ్రహ్మలోకంలో కూడా ఈ ప్రకృతి సంబంధించి 3 గుణాలు ఉంటాయి. ఏమిటి అంటే ఎవరిని తీసుకునే సరే ఈ 3 విడతాయి పడతాయి అనమాట. స్వర్గంలో కూడా 3 గుణాలు ఉంటారు, మానవలోకంలో 3 గుణాలు ఉంటారు, తమోగుణంలో కింద కూడా 3 గుణాలు ఉంటారు. అందువల్ల ఏంటంటే ప్రకృతికి సంబంధం లేకుండా మొత్తం ఎక్కడ కూడా కనువు కూడా లేదని చెప్తున్నారు. పృథివ్యా దివి దేవేకు ఆపన ఎక్కడా లేదు, అన్ని గుణాలతో ఉండేవే. ఏమి అలాగనే మానవలోకలు ఉండే మనుషులు కూడా మళ్ళీ ఈ గుణాలతో ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మళ్ళీ బ్రాహ్మణ క్షత్రి విశాం శూద్రానాంచ పరంతప కర్ణాని ప్రభవ్యక్తాని స్వభావ ప్రభవైర్గుణై అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఈ మానవుల్లో కూడా 4 గుణాలుగా 4 వర్ణాలుగా విభజింపబడి వాళ్ళ తాలూకా గుణాలను అనుసరించేసమ్మా వాళ్ళు పుట్టుకనే కాకుండా వాళ్ళ గుణాలను అనుసరించి వాళ్ళ కర్మలు విభజింపబడ్డాయి. పుట్టుకతోనే వాళ్ళు ప్రకృతితో సంబంధం ఉన్నారు కాబట్టి ఆ పుట్టుకతోనే వాళ్ళ గుణాలను అనుసరించి వాళ్ళ కర్మలు ఈ విధంగా విడదీయబడ్డాయి, వాళ్ళని వేరు చేసి పడ్డాయి. ఏమిటవి, శమో దమస్తవస్సౌచం క్షాంతిరార్జమమేవ చ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మం కర్మ స్వభావజం. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, దమం బాహ్యేంద్రియ నిగ్రహం, తపస్సు శుచి, శాంతి అంటే ఓర్పు, ఆర్జం నిష్కపటత్వం అంటే రుజుస్వభావం, జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం, విజ్ఞానం అనుభవ జ్ఞానం, ఇవన్నీ ఉంటే ఆ గుణాలు ఉండేవాళ్ళు బ్రాహ్మణ సుమాన్ అన్నారు. ఈ గుణాలు బట్టి వర్ణం నిర్ణయించమన్నారు. చూసారా, ఈ గుణాలు ఉండేవాళ్ళు బ్రాహ్మణని. అలాగే శౌర్యం, తేజ, ధృతి, దాక్షి యుద్ధే చాప్యపలాయనం, దానం, ఈశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజము. శౌర్యంతో ఉండడం, తేజస్సుతో ఉండడం, మంచి ధైర్యంతో ఉండడం, మరి దక్షత రక్షణతో ఉండడం, యుద్ధంలోకి వెళితే వెనక్కి రాకుండా ఉండడం, దానం చేసే స్వభావం ఉండడం, అందరికీ ప్రభువుగా ఉండే ఆ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ అనమాట, అంటే దాన్ని పరిపాలనా దక్షత, ఈశ్వర భావచ్చ అంటే ఈ రకాల ఇవన్నీ. ఈశ్వర భావం అంటే ప్రభుత్వం, అంటే అందరినీ అధికారం ప్రభు ఉండడం. ఇలాంటి గుణాలు ఉండే వాళ్ళందరూ కూడా ఏంటంటే క్షాత్రం కర్మ స్వభావం, క్షత్రియులు. కృషి, గోరక్ష, వాణిజ్యం, వ్యవసాయము, గో సంపద, వ్యాపారం, మూడు కూడా వయసులదే. వ్యవసాయం కూడా వయసులదే. ఏమి పరిచర్యాత్మకం కర్మ శూద్రశాపి స్వభావజం. కేవలం ఏంటంటే ఈ మూడు గుణాల వాళ్ళకందరికీ సేవ చేయటం అనేది శూద్ర తరక స్వభావము అని నాలుగు గుణాలు చెప్పారు. అయితే చెబుతూ వారు ఏంటన్నారు, మళ్ళీ ఇది ఎక్కువ తక్కువ అనుకుంటారేమో, ఎవరు ఏ వర్ణాల్లో ఉన్నా సరే నన్ను పొందేది చెప్తున్నాను నేను. వాడు శూద్రుడు అవ్వచ్చు కాక, బ్రాహ్మణుడు అవ్వచ్చు కాక, క్షత్రుడు అవ్వచ్చు, వయసుడు అవ్వచ్చు కూడా. శ్రే శ్రే కర్మణ్య అభిరత సంసిద్ధిం లభతే నరహ స్వకర్ణ నిరత సిద్ధిం యదా విందతి శ్రత్రును యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ సమర్థ్య సిద్ధిం విందతి మానవాహ అన్నారు. అంటే ఏంటంటే ఎవరు ఏ గుణాలతో ఉండి ఏ వర్ణంలో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచే మోక్షం పొందే కథంటూ ఆ సిద్ధి పొందే విధానం చెప్తున్నాను మీరు అన్నారు. సిద్ధిని పొందే విధానం వీళ్ళేమనుకున్నారు, ఇక్కడ అర్థం ఆ కర్మలు, ఆ గుణాలు, ఆ వర్ణంలో పుట్టిన గుణాలు దాంతో సిద్ధి పొందొచ్చారని అనుకున్నారు వీళ్ళు. అక్కడ అది అక్కడ మా పరమాత్మ తరగ భావం అది ఏంటంటే స్వకర్మ నిరత సిద్ధిని యథా విందత్రును తన కర్మలు తన వర్ణాశ్రమ ధర్మాల్లో ఉంటూ ఆ పరమను చేస్తూ సిద్ధి నెలగ పొందే విధానం చెప్తాను విను. అదేమిటది, యత ప్రవృత్తిర్భూతానం ఏన సర్వమితం తతం స్వకర్మణ సమర్థస్య సిద్ధిం విందతి మానవ అన్నారు. అంటే ఏంటంటే యత ప్రవృత్తిర్భూతానం ఏ పరమేశ్వరు నుంచి సకల జగత్తంతా వచ్చిందో, ఈ ప్రవృత్తి అంటే ఇదంతా నడుస్తుందో, ఏ పరమేశ్వరు వాడు ఇదంతా నడుస్తుందో అని గ్రహించుకుని, ఏన సర్వమితం తతం ఎవరి చేత ఇదంతా వ్యాపించబడిందో, అంత జ్ఞానం ఉండాలి కదా. అంటే అది పొందాలంటే ఏం చేయాలి, నేను చెప్పింది మీదకి వెళ్లాల్సిందే. ప్రకృతికి పైన పరమాత్ముడు ఉన్నాడని గ్రహించుకుని మీదకి వెళ్లాల్సిందే. అలాగ ఉండి తన కర్మలో ఉండి అది ఆ విధంగా తన కర్మ చేస్తూ అర్చన చేస్తాడు ఆ పరమేశ్వరు మీద. అంటే తను బ్రాహ్మణుగా పుడితే తన కర్మలు, షటి కూడా తన కర్మలు, వైశ్యుడికి అయితే ఈ ఒక్కొక్క వర్ణాల్లో ఏ కర్మలు ఉన్నాయో చూసారు వాళ్ళకి విధించబండి. ఆ కర్మలు ఉంటూనే ఈ విధంగా అర్చన చేయాలట. ఎలాగా, ఆ పరమేశ్వరు వల్ల ఇదంతా జరుగుతుంది, ఏమి ఆయన చేత ఇదంతా వ్యాపింపబడింది, అందువల్ల నీకే ఇది అర్పిస్తున్నాను చూడండి, తన కర్మలో ఉండి చేయాలట. చూసారా, అంటే ఎవరది, మళ్ళీ యోగే. సరే, ఎక్కడ రావాలది, స్వకర్మణ సమర్ అర్చన అంటే ఆ విధంగా భగవంతుని అర్చన చేయాలట. తన కర్మలో ఉంటే నివే సుమా సర్వమని ఆ ఆలోచన లేదు, ఇందిదే అనుకున్నారు అందరూ. చూసారా, అలాగే చేసిన వాళ్ళు సిద్ధి పొందుతారు సుమా అని చెప్పారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇది ఇలాగా కర్మల్లో ఉండేవాళ్ళు ఇక్కడ స్వధర్మం అంటే ఏంటి, ఈ వర్ణది కాదు, తన ధర్మం శ్రేయాన్ స్వధర్మం విగుణ పరధర్మ త్వనిష్ఠిత స్వభావ నీతం కన్నా కుర్వన్నాప్నోతి కిల్బిషం. స్వధర్మం అంటే ఇప్పుడు తనలో అంతరాత్మగా ఉండే పరమాత్మను దర్శనం చేసుకుని యోగ ప్రక్రియ ద్వారా ఎవరైతే కర్మలు చేస్తారో అటువంటి అలా చేసిన వాళ్ళు స్వధర్మపరులు. పరధర్మాత్ అనుష్ఠితాత్ అంటే ఇతర అర్చనాదులు దేవతలకు అర్చన చేసే వీళ్ళందరూ కూడా పరధర్మాలకు దానివల్ల భయం కలుగుతుంది. స్వభావనీతం కల్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. స్వభావనీతం అంటే తనను ఆత్మను దర్శనం చేసుకునే కర్మ అంటే ఒక కర్మ. కుర్వన్నాప్నోతి కిల్బిషం, అలా చేసినప్పుడు పాపం అంటుకోదన్నారు. కిల్బిషం అంటే పాపం, నాప్నోతే పాపం పొందడు. అంటే ఏంటంటే తన వర్ణాశ్రమ ధర్మాలు ఉంటూ తన అంతరాత్మను దర్శనం చేసుకునే అంతఃసాధన యోగ సాధన చేస్తూ ఈ కర్మలు చేసినా సరే వాడు ఈ పాపానికి అంటుకోడు సుమా. అందువల్ల ఏ పని చేసినా సరే మొదట ప్రారంభంలో అది కోరికతో కూడుకుని ఉంటుంది కాబట్టి సహజం కర్మ కౌంతే సదోషమపి నచ్చజేత్ సర్వారంభాహి దోషేన ధూమేన అగ్నివృతాహనాలు. సహజం కర్మ కౌంతేయ అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏ వర్ణంలో ఉండని ఏమన్నా సరే మొదట కోరుకుతూనే ఉంటాడు. అందువల్ల దాని దోషం ఉంటుంది. ఎలాగో పొగచే అగ్నికి ముందు పొగ వచ్చినట్లు ఈ కోరికలు మొదట ఉంటాయి ఎలాంటి వాళ్ళకైనా సరే యోగికైనా సరే. ఆ తర్వాత పోతాయి. సదోషమపి నచ్చజేత్ దోషపూరితమైనా సరే విడిచిపెట్టద్దన్నారు. తర్వాత ఎలా పోతాయి అక్కడ ఉత్తరగీతలు చెప్తున్నారు. ఆత్మమంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్ యోగేన గతకామానం భావన బ్రహ్మచక్షసే అన్నారు. యోగి కూడా మొదట తన కోరికలు తీర్చుకుంటాడు. తన కోరికలు కలుగుతాయి కాబట్టి తీర్చుకునే తర్వాత రాను రాను ఎక్కడికి వెళ్తాడు బ్రహ్మభావంలోకి వెళ్ళిపోతాడు. ఆ కోరికల మీద ఇంకా మనసు ఉండదు. కానీ అయోగి అంటే వీడు కామకారేణ అయుక్త ఫలే శక్తో నిబద్ధత ఈ కోరిక లేదందుకు ఉండిపోతాడు. కానీ ఈయన మాత్రం అందుకన్నారు సహజం కర్మ కౌంతే సదోషం అప్పుడు అంటే ఏంటి యోగం అనే కర్మ చేసినా కూడా కోరికలున్నా వదిలిపెట్టొద్దు. మొదట ఏం చేస్తాయి పొగలాగా ఉంటుంది తర్వాత రాను రాను అక్కడ తీసిపోతుంది. కాబట్టి అందువల్ల అది విడిచిపెట్టకుండా ఈ స్వధర్మం అని చెప్పారు చేయని స్వధర్మ. స్వధర్మం అంటే అయంతో పరమో ధర్మో స్వధర్మ పరిపస్య అన్నారు. యజ్ఞోని ఆత్మదర్శనం అన్నారు. స్వధర్మం అంటే తనను తాను తెలుసుకునేది. యోగాభ్యాస రతో నిత్యం స్వధర్మ పరతస్థే అన్నారు మహాభారతంలోన. యోగాభ్యాస రతంతో కూడుకున్న యోగాభ్యాసంతో కూడుకున్న వాడు స్వధర్మపరుడు. ఏమి అటువంటి వాడు మొదట్లో చేసినప్పుడు దోషభూయిష్టంగా ఉన్నా సరే అది వదిలిపెట్టుతున్నారు. అంటే ఎందుకంటే తర్వాత రాను రాను బ్రహ్మభావం కలుగు చేస్తుంది కాబట్టి సదోషమపి నచ్చజేస్తున్నారు. అలాగా స్వధర్మం ఆచరిస్తూ అంటే తన వర్ణాశ్రమ ధర్మాల్లో ఉంటూ తన అంతరాత్మ తెలుసుకునే విధంగా యోగ సాధన చేస్తూ అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మ విగత స్పృహ నైష్కర్మ సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. అసక్తి బుద్ధి సర్వత్రా ప్రతి పనిలో కూడా దాని మీద ఆసక్తి ఉండదు. జితాత్మ విగత స్పృహ మనసును స్వాధీనం చేసుకున్నాడు. కోరికలు లేవు. కోరికలు లేకుండా మనసును స్వాధీనం చేసుకుని దేని ఎందుకు కూడా ఆసక్తి లేకుండా ఉండేవాడు నైష్కర్మ సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. అప్పుడు సన్యాసం చేరుతాడు. సన్యాసం పొందడానికి అర్హుడు అప్పుడు. ఏది ఈ విధంగాను మనసు నియమించుకొని కోరికలు నియమించుకొని ఆసక్తి లేకుండా ప్రజేసిన నైష్కర్మ సిద్ధి అప్పుడు కలుగుతుంది. ఆ నైష్కర్మ సిద్ధిలో రెండు రకాలు ఉన్నాయి. మన నిద్రలో కూడా ఏ పని చెయ్యం అదే నైష్కర్మ సిద్ధి. అది కాదు నైష్కర్మ సిద్ధిం పరమాం. ఇంటే నైష్కర్మ సిద్ధిలో పవిత్రమైనది సూక్ష్మమైనది ఏంటంటే ఈ యోగ సాధన చేస్తూ మనస్వాధీనం చేసుకుని ఈ కోరిక లేకుండా ఉండే విధంగా సన్యాసాన్ని చేరితే నైష్కర్మ సిద్ధి అనేది అటువంటిది వాడు సన్యాసాన్ని పొందుతాడు. పొందడానికి అర్హత కలుగుతుంది. ఇంకా చెప్పుకొస్తున్నారు ఏమి సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథా మోతి నిర్బోధమే అన్నారు. అదే కదా నెక్స్ట్ సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథా ఆప్నోతి నిబోధమే సమాసేన కౌంతే నిష్ట జ్ఞానస్యాపరా అన్నారు. అంటే ఏంటంటే ఇన్ని రకాలుగా సాధన చేస్తూ ఆ బ్రహ్మాన్ని ఎలాగ పొందుతానో అది సంగ్రహంగా చెప్తాను విను మళ్ళీ. యోగ సాధన చేస్తూ సిద్ధి. సిద్ధి అంటే మళ్ళీ మోక్షం కాదు. ఇక్కడ చూసారా సిద్ధి అంటే ఇవన్నీ నిగ్రహించుకునే పరిస్థితి. ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం సాధించడమే సిద్ధి. సిద్ధి తర్వాత మోక్షంకి ఇంకా చాలా మెట్లు ఉన్నాయి చెప్పుకొస్తున్నారు. ఇక్కడ చాలా మెట్లు చెప్పుకొస్తున్నారు. అది ఎలా పొందుతాను నిష్ట జ్ఞానస్ వ్యాపార నేను అది ఎలా పొందుతానో చెప్తాను సమాసేన. నేను సంగ్రహంగా అన్ని వివరాలుగా చెప్తాను విను. ఇప్పుడు మూడు శ్లోకాల్లో యోగి సాధన చెప్తున్నారు. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమిత శబ్దాదీన్ విషయాశ్చక్వా రాగద్వేషో యుధస్సు చ అన్నారు. అంటే ఏంటంటే, మనసును శుద్ధం చేసుకుని రాగద్వేషాలు లేకుండా ఎలాగ చేయాలి? శబ్దాదీన్ విషయాశ్చక్వా అంటే ఈ శబ్దస్పర్శ రూపరస గ్రంథాలంటే ఈ ఇంద్రియ విషయాలను వెనక్కు పెట్టి స్పర్శాకృత్వ బహిర్బాహ్యాన్ని చూసారా, అలాగ పక్కకు పెట్టి బయట ఉంచిపెట్టి వివిక్త సేది లఘ్వాసి యతవాకాయ జ్ఞానయోగ పరోనిత్యం వైరాగ్యం సముపాసిత. వివిక్త సేది లఘ్వాసి ఏకాంతంగా ఉండడం, కొద్దిగా తినడం, తర్వాత మనస్సు వాక్కు కర్మల్ని నియమించడం, తర్వాత ధ్యానయోగ పరోనిత్యం అయిపోయిందా? ధ్యానయోగ పరోనిత్యం, నిత్యము ధ్యానంలో ఉండేవాడు అంటే యోగ సాధన. యతవాక్కాయ మనస, మనోవాక్కాయ కర్మలు నియమించాలి. మనోవాక్కాయ కర్మలు నియమించాలంటే మనశ్చేత ఏం చేయాలి? మన వాక్కు ఎలాగా? అదేమిటంటే వాగ్దండో ధృతోయన ఏకదండి ఉచ్యతే కాయదండే త్వభోజనం మానసేతుకుతో దండో ప్రాణాయామో విధేయత అనేది ఉపనిషత్తులన. వాగ్దండే మౌను మాతిష్టేత్, వాగ్దండం అంటే మౌనంతో ఉండడం. ఏమి కాయదండేత్వ భోజనం, కాయదండం అంటే భోజనం తక్కువ తీసుకోవడం. మానసేతు కృతోదండు ప్రాణాయామో విధేయత అని. సో ప్రాణాయామం చేస్తూ తక్కువ భోజనం చేస్తూ మౌనంతో ఉండే వాళ్ళకి ఈ మనోవాక్యములు అది చెప్తున్నారు అన్నమాట. యతవాక్కాయ మానస ధ్యానయోగ పరోనిత్యం వైరాగ్యం సముపాసిత. వైరాగ్యంతో ఉండి తక్కువ తీసుకుని ఈ విధంగా యోగ సాధన చేస్తుంటే వాళ్ళు అవన్నీ స్వాధీనం చేసుకుని అహంకారం బలం దర్పం కామ క్రోధంచ పరిగ్రహం విముచ్చి నిర్మమశాంతో బ్రహ్మభూయాయ కల్పతే అన్నారు. అహంకారం లేకుండా బలము దర్పం గర్వం ఇవన్నీ లేకుండా విడిచిపెట్టి మమకారం లేకుండా శాంతిని పొందుతూ ఉండేవాళ్ళు అప్పుడు ఆ బ్రహ్మాన్ని పొందడానికి అధికారం పొందుతుందంట. ఇప్పుడు సీట్ వస్తుందంట. ఇన్ని సాధనలు చేసి ఇవన్నీ చేసిన తర్వాత సాధ్యత ఇంకా ఇవన్నీ దీంతో అయిపోలేదు, అప్పుడు ఇంకా సీట్ వస్తుందంట. బ్రహ్మభూయాయ కల్పితే బ్రహ్మాన్ని పొందడానికి ఆయనకి అధికారం వస్తుందంట. ఈ అధికారం పొందిన వాడు ఇంకేం చేస్తాడో చెప్తున్నారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ యో నేష్టి నకాంక్షతి నశోచిత నకాంక్షతి సమం సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరాం అన్నారు. మద్భక్తి లభతే పరాం, నాయందు పరమైన భక్తి అప్పుడు కలుగుతుందట. బ్రహ్మత్వానికి అధికారం పొంది ఇప్పుడివన్నీ చేసిన సాధనలన్నీ చేస్తూ దైవాన్ని పొందడానికి ఒక అధికారం కలుగుతుందట. ఆ అధికారం పొందినవాడు ఏంటంటే నశోచిత నాకాంక్షతి, ఏది కోరడు దేని ఎందు విచారించడు, తర్వాత సమం సర్వేషు భూతేషు ఏమి అన్ని జీవులు ఎందు కూడా తనగా భావించే ఒక ఉత్తమైన భక్తి కలుగుతుందట అప్పుడు. ఏది ఇంత సాధన చేసి సిద్ధి అన్ని నిగ్రహం అయిన తర్వాత మద్భక్తి లభతే పరాం, ఉత్తమమైన భక్తి నా ఎందు ఉత్తమమైన అప్పుడు కలుగుతుందంట ఇవన్నీ చేసిన తర్వాత. చూసారు భక్తి ఎంత సుపలేట చెప్పుకొస్తున్నారు. ఆ భక్తికి వెళ్ళిన తర్వాత ఇంకా చెప్పుకొస్తున్నారు. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వత తతో మాం విద్యుతో జ్ఞాత్వా విసితే తదనంతరం అన్నారు. ఇది సుపర్లేట ఇంకా దైవాన్ని కలవడానికి ఇంకేం చెప్తున్నారు. తాను అన్ని నిగ్రహించుకుని అన్ని జీవుల్లోన దయతో చూసి తనలోన అందరిని అన్ని జీవుల్లో తనను చూస్తూ ఏమి ఏది కోరకుండా ఏది శోకించకుండా ఉత్తమమైన భక్తి పొందిన తర్వాత నేనెవరిని ఎటువంటి వాడిని అని తెలుసుకుంటాడు అప్పుడు. ఎప్పుడు? పరమాత్మ. ఇవన్నీ అయిన తర్వాత యావాన్ యశ్చాస్మి తత్వత, యథార్థంగా పరమాత్మ నేనెవరిని ఎటువంటి వాడిని అప్పుడు తెలుసుకుంటాడట. అప్పుడు తెలుసుకుని అప్పుడు విసితే తనంతరం, అప్పుడు నాలో ప్రవేశిస్తాడట. చూసారా ఎక్కడ ఉంది పని? ఇప్పుడు మొదలు పెట్టాను నేను, నేనెవరు తెలుసుకొని నేను చెప్పేస్తున్నాను మీకు అంతా. అందుకనే రమణ మహర్షి చెప్పింది కూడా సిద్ధాంతపరంగా కరెక్ట్ కాదు. మాటలు ఉత్తమం అని నేను చెప్పొచ్చు, చిన్న పిల్లాడు కూడా చెప్తాడు, అది కాదు, అది ప్రాక్టికల్గా చెప్పాలా. ఇలాగ నేనెవరు అని తెలుసుకోవడానికి ఏం చేయాలి? అవన్నీ చెప్పడానికి ఇవన్నీ చెప్పాలి ఏమి. సో అందువల్ల ఏంటంటే దీనికి ముందు ఈ యోగ సాధన చేస్తూ మనోవాక్యాలను నియోజించి మనస్సుని స్వాధీన చేసుకుని కోరికలు లేకుండా అన్ని జీవుల్లో సమానం చూస్తూ ఉత్తమమైన భక్తి పొందిన తర్వాత నేనెవరు ఎట్లా ఉంటానో అని తెలుసుకుని నన్నులో ప్రవేశిస్తాడు ఏమి. అది అయిన తర్వాత మళ్ళీ చెప్తున్నాడు ప్రవేశించిన తర్వాత ఊరుకుంటాడా యోగి? సర్వ కర్మాణ్యపి సదా కర్మ కుర్వానో మదాశ్రయ మత్ప్రసాద అవాప్నోతి శాశ్వతం పరమవ్యయం అన్నారు. అంత సిద్ధి పొంది నాలో కలిసిపోయిన వాడు కూడా ఊరుకోడట ఏమిటి, సదా సర్వకర్మాణ్యపి సదా కుర్వాను మద్యపాశ్రయ, నన్ను ఆశ్రయించి అన్ని కర్మలు ఎల్లప్పుడూ చేసినప్పటికీ కూడా వాడేంటంటే నా అనుగ్రహమే పొంది శాశ్వత పదాన్ని పొందుతాడు తప్పించి కానీ ఈ కర్మల వల్ల అంటుకోవడం అని చెప్తున్నారు. సరే అంత స్థితిలోకి వెళ్ళిన వాడు కూడా జ్ఞాని కూడా నాన్నే ఆశ్రయించి కర్మలు ఎన్ని చేసినా సరే అంటుకోరు. అందువల్ల ఏం చేయాలి, మళ్ళీ ఆకలిలో చెప్తున్నారు, చేతస సర్వకర్మాని మై సన్యస్య మత్పరాహ బుద్ధియోగం ఉపాశ్రిత్య అత్యుత్త సతతం భవా. అందువల్ల ఏం చేయాలి, బుద్ధియోగాన్ని ఆశ్రయించి నాయంది ఎల్లప్పుడూ చిత్తం కలవాడు కమ్ము. చేతస సర్వకర్మాని మనసులోని కర్మలు అన్ని కర్మలు విడిచిపెట్టాలి, మనసులో ఏముండదు. మై సన్యస్య మత్పరాహ అంటే తనలోనే మనసు పెట్టి బయట ఎన్ని కర్మలు చేసినా నావాడే అయిపోయి అవ్వాలంటే ఏం చేయాలి, బుద్ధియోగం ఉపాశ్రిత్య బుద్ధియోగాన్ని ఆశ్రయించి మచ్చిత్త సతతం భవ నాయంది ఎల్లప్పుడూ చిత్తం గలవాడు పెట్టినవాడుగా కమ్ము అంటే నావాడవు అవునే. అంటే ఇవన్నీ కావాలంటే చివరికి మొదటి జాగ్రత్తగా ఏం చేయాలి, యోగ సాధనే చేయాలని చెప్పారు. ఏమి ఈ యోగ సాధన చేసిన వాడి తలక ఫలితం చెప్తున్నారు, మచ్చిత్త సర్వదుర్గాని మర్తసాద తరిష్యసి అదచేత్వం అహంకారా నశ్రోషసి వినంచసి. నాయందే మనసు పెట్టి నీవు యోగం చేస్తూ నాయందే మనసు పెట్టావనుకో, నీకు ఏ ఏ విఘ్నాలైనా సరే సర్వ దుర్గాని నీకు ఎటువంటి ప్రతిబంధకాలు విఘ్నాలు వచ్చినా సరే మత్ప్రసాదాత్ నా అనుగ్రహం వల్ల నువ్వు తరించబెడుతావు, నీకేం విఘ్నాలు ఉండవు, తొలగిపోతాయి. అలా కానీ కాకుండా అహంకారం చేత నేను చెప్పినట్టు నువ్వు వినకుండా నీ యోగం చేయకుండా నీ ఇష్టమడు చేసావనుకో వినంచేసి నశిస్తవసుమా అని అన్నారు. అది చే తమ అహంకార నశోషసి వినకుండా ఉన్నానుకో నశిస్తవసుమా, ఎంత చక్కగా చెప్పుకొచ్చారు. అదచే తమ అహంకార నశోషసి వినకున్నావా వినంచేసి నశిస్తావు. మళ్ళీ ఏం చెప్తున్నారు, యద అహంకారమాశ్రిత్య మిసిమాచ్య నయోత్స ఇది మన్యసే విజ్జేష వ్యవసాయస్తే ప్రకృతిత్వం నియోజ్యసి అన్నారు. ఆ ప్రకృతి నీలో ఉండే ప్రకృతిని చేసావా అది నేను బలవంతంగా నియమిస్తుందంట. ఏమని, అహంకారం చేత నేను చెప్పాను నేను చెప్పినట్టు నువ్వు యుద్ధం చేయడం మానేసావనుకో, నయోత్స ఇది మన్యసే నీవు నేనేం చెప్పాను, నీకు యోగం చెప్పాను యుద్ధం చేయమని చెప్పాను, యోగం చేయకుండా నీ ప్రకృతి వల్ల అంటే నువ్వు పూర్తిగా చేయి మానేసావనుకో, అహంకారం చేత నేను మరి యుద్ధం కూడా చేయను అని అన్నావు అనుకో, నయోత్సతి మన్యసే యుద్ధం చేయను అనుకో అనుకున్నావు అనుకో, అప్పుడేమి నిజ్జైసా వ్యవసాయిస్తే నీ తాలూకా ఈ మనసు చూసారా అది నిజ్జ వృత్తినే అనుకుంటున్నావు నీ మోహం చేత, ప్రకృతి స్థాం నియోక్షతి నీలో ఉండే ప్రకృతిని నీ నియమించి చేయి చెయ్యి యుద్ధం అనిపిస్తుంది చేయిస్తున్నది, చేయించి నేను చేస్తే పాప అంటగడుతుంది. నేను చెప్పింది ఏంటి, నువ్వు యుద్ధం ఎలాగ చేస్తావు అది అంటుకోకుండా నేను చెప్పిన యోగం చేయి. సో నువ్వు అహంకారం చేత నేను చెప్పినట్టు యోగం చేయడం మానేసి ఊరుకున్నావు అనుకో, అదేం చేస్తుంది నీలో ఉండే ప్రకృతి నీ బలవంతంగా ఆ యోగం ఇది యుద్ధం చేయించి పాపం అంటగడుతుంది నీకు. అందువల్ల నీ స్వభావం ఎలాగున్నా సరే నేను చెప్పినట్టు వినాల్సిందే. ఏమి అందుకు స్వభావదేన కౌంతే నిబద్ధ స్నేహ కర్మణ కర్తృనేత్ జన్మోహన్ కర్షుష్ ఆ భావంలోకి వెళ్తే అలాగే స్వహకాలు ఎలా అలా అలా అలాగా వచ్చేస్తాయి ఆ భావం స్వభావ నీ స్వభావం ఇది. అందులో స్వభావజైన కౌంతే నిబద్ధ స్వేహన కర్మణ కర్తుమ్ నేచ్చసి అన్మోహాత్ కరిషిషు వసోపి కర్తడు అంటే స్వభావంతో ఓ అర్జున నీవు స్వభావానికి బద్ధుడువయ్యి ఏమిటి నిబద్ధ స్వేహన కర్తుమ్ నేచ్చసి అది నువ్వు చేయకూడదు అనుకున్నప్పటికీ కూడా కరిషిషు వసోపి తత్తు దానికి వసూలైతే నువ్వు చేస్తావు. ఏమి నువ్వు బయట మోహానికి కొద్దీ నేను చేయనన్నా సరే నీ స్వభావం కనుక నువ్వు తప్పనిసరిగా చేస్తావు, నువ్వు నీ స్వభావం కొద్దీ యుద్ధం చేస్తావు నేను చెప్పినట్టు వినకపోతే నశిస్తావు. కాబట్టి ఏం చేయాలి, చేతులెత్తు, ఈశ్వర సర్వభూతాన హృదయ సార్జున తిష్టతి బ్రాహ్మణ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ తమేవ శరణం గచ్చ సర్వభావైన భారత మత్తత్రసాద్ పరాంశాంత స్థానం తాసి శాశ్వతము అని చెప్పుకొచ్చాడు. ఎవరు ఏ స్వభావంతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఆ స్వభావం బలవంతంగా కర్మలు చేయిస్తున్నప్పటికీ కూడా దాని వలన పాపం అంటుకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆ హృదయం ఎవరి హృదయంలో ఉండే ఈశ్వరుని వేడుకోవాలి. ఆయనే ఈ ప్రకృతిని వశం చేసుకుని ఈ కర్మలన్నీ చేసి మాయలో పడేస్తున్నాడు. అంటే యాక్చువల్గా ఆయన నిర్వికారుడే, కర్తృత్వం ఆయనకి లేదు, కానీ ఆ ప్రకృతి ద్వారా అలా చేస్తున్నాడు కాబట్టి ప్రకృతికి వశులైపోయి తాను ఈ విధంగా ఈ పాపను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అతన్నే శరణ వేడుకొని తమే శరణం గచ్చారు. సర్వభావైన భారత ఆ విధంగా అన్ని చోట్ల ఆయన ఉన్నాడని గ్రహించాలి. ముందు హృదయ గుహలు ఉండే పరమేశ్వరిని ధ్యానం చేయాలి. అంటే యోగ సాధన ద్వారా ధ్యానం చేస్తూ అన్ని చోట్ల ఆయన ఉన్నాడని భావనతోన చేస్తే తత్ప్రసాదాన్ పరం శాంతి స్థానం ప్రాప్తి శాశ్వత శాశ్వత పదాలను ఆయన ఇస్తాడు. అక్కడ శాంతి కలిగి ఆయన శాశ్వత పదాన్ని ఆయన ఇస్తాడు. అటువంటి విద్య అంటే ఎవరు ఏ ప్రకృతి ఏ స్వభావంతో ఉన్నప్పటికీ కూడా నేను చెప్పిన యోగ విద్య ద్వారా నీ ఎవరు హృదయం నుండి ఈశ్వరుని ఆరాధించి తెలుసుకుంటారో ఆయన అనుగ్రహం వల్ల ఏంటంటే వాడు తరింపబడతాడు. ఏమి ఇటువంటి రహస్యమైన విద్య నేను చెప్పాను కదా, ఇతితే జ్ఞానవాఖ్యాతం గుహ్యా గుహ్యతరమ్మయ, అదే కదా దాని తర్వాత అదే నెక్స్ట్ ఇతితే జ్ఞానవాఖ్యాతం గుహ్యా గుహ్యతరమ్మయ అశేషైన యథేచ్ఛసి తదాకురు అన్నారు. అంత చెప్పుకొచ్చారు మొత్తం ఆ పూస గుచ్చినట్టు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ప్రతి అధ్యయనం నీకు ఎంత ఉత్తమైంది, ఇది రహస్యమైంది, అలా ఇలా చెప్తూ ఇది జ్ఞానంతో కూడుకున్నది గుహ్యాత్ గుహ్యతరమ్మయ, రహస్యానికంటే రహస్యమైనది నీకు చెప్పాను. విమృశయిష్యుది అశేషేణ, నువ్వు ఎంత బాగా విమర్శించి చూడు, ఏదే ఇచ్చేసి తదాకుడు నీకు ఏది నచ్చితే అది చెయ్యి. ఇంత రహస్యానికంటే రహస్యమైన విద్యను చెప్తాను, భగవంతు తెలుసుకోవడం ఎలాగో అన్ని రహస్యాలు చెప్తాను, విమర్శించి చూడు ఏదే ఇచ్చేసి తదాకుడు నీకు ఏది నచ్చితే అది చెయ్యి. మళ్ళీ మానేస్తారేమో మళ్ళీ భయం, మళ్ళీ ప్రేమ, మళ్ళీ ప్రేమ, ప్రేమతో చెప్తున్నారు. సర్వం గుహితమం భూయః భూయః వక్ష్యామి శృణుమే వచః, వక్ష్యామి శృణుమే పరమం వచః, ఇష్టోసి దృఢమే ఇది తత్ వక్ష్యామి తే హితాః అన్నారు. అంటే ఏంటంటే అదేమిటంటే ఇంకా చెప్తున్నారు సర్వం గుహితమం ఇదంతా కూడా ఈ రహస్యం అనేది భూయః, మళ్ళీ చెప్తున్నాను ఏమి శృణుమే పరమం వచః, మంచి మళ్ళీ పవిత్రమైనవి నేను మంచి చెప్తున్నాను రహస్యం అది, ఇష్టోసిమే నువ్వు ఇష్టమైన వాడు గనక దృఢమైతే నీకు ఎంతో ధైర్యంతోనా ఉన్నావు గనక ఏంటి తత్వక్ష అని తేహిత నీ మంచి కోసం మళ్ళీ చెప్తున్నాను నువ్వు ఇష్టమైన వాడు వదిలిపెట్ట నేను నాకు అంత బాధగా ఉంది మరి ఎదేసి తదాకుండా వదిలిపెట్టేశాను మళ్ళీ మానేస్తావేమో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు ఏమని మన్మనాభవ మద్దక్కు మద్యాది మాం నమస్కురు మామే వేషసితే సత్యం తే ప్రతిజాని ప్రియోసిమి అన్నారు. ఇప్పుడు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నారు, మరి ఆఖరిలో మరి వదిలేస్తున్నారు కదా ముద్ర ప్రతిజ్ఞ చేసి చెప్తున్నారు ఏమని నేను ప్రతిజ్ఞ నమ్ము ఇది నువ్వు నాకు ఇష్టమైన వాడు గడికి మరీ మరీ చెప్తున్నాను నువ్వు నమ్ము మానకు ఏమిటవి మన్మనాభవ నా ఎందే మనసు పెట్టు మద్దక్కు నా ఎందే భక్తితో ఉండు మద్యాది నాకే పూజించు మాం నమస్కురు నాకే నమస్కారం చే అంటే ఏంటి ఎక్కడది అంతరాత్మైన అంటే ఆ యోగ సాధన గురించి అలా చెప్పుకొస్తున్నారు నా ఎందే మనసు పెట్టి తను ఏమి చేసినా ఇక్కడే చెయ్యి ఆ చేస్తూ మామే వైశ్యసి అలా చేస్తే నువ్వు నన్నే పొందుతావు సత్యం తే ప్రతిజానేసి నీకు మాత్రం సత్యం చెప్తున్నాను ప్రతిజాని ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను ప్రియోసిమేను నాకు ఇష్టమైన వాడు కనుక ఎంత దీనిగా వాళ్ళ బుద్ధి చెప్తూ నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను సత్యంగా చెప్తున్నాను నేను చెప్పినట్టు నా ఇంత మనసు పెట్టు ఆ మనసు పెట్టగలగా సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణ వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచ ఇంకా బయట ప్రపంచం తాలూకు ధర్మాలన్నీ ఇంతవరకు ఆ కులక్షేమ నశిస్తే ఏమవుతుందని అనేక రకాలు అనుకున్నావు కదా అదేవి నీ మనసు పెట్టుకోకు అన్ని ధర్మాలు వదిలిపెట్టు ఎన్ని ధర్మాలు ప్రాపంచిక ధర్మాలన్నీ విడిచిపెట్టు ప్రాపంచిక ధర్మాలే కాదు ఇంద్రియ ధర్మాలు కూడాను ఇంద్రియ ధర్మాలు ఏంటంటే కన్నుతో చూడకు చెవితో వినకు ముక్కుతో వాసన చూడకు ఏవి చేయకుండా పూర్తిగా ఇంద్రియాలు దాటిపోయిన ఇంకా అతీంద్రియ స్థితి ఇక్కడ ఉంది అక్కడికి వచ్చేసాయి నా దగ్గరికి ఇవి విడిచిపెట్టి అక్కడికి వచ్చేసాయి నాకు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం సర్వధర్మ నేను ఏకత్వంలో ఉన్నాను అక్కడ ఏకత్వం ఇక్కడ కిందకి ప్రకృతిలో ఏంటంటే అనేకత్వంలో ఉంది నువ్వు నేను ఏకత్వంలో ఉన్నాను అద్వైతంలో అక్కడికి వచ్చే నన్ను శరణ పొందు అహత్వా సర్వప్రాప్తి ధ్యో మోక్షిష్యం వాసుచా నువ్వు నో డౌట్ నువ్వు సంశయ పడద్దు నీకు అన్ని పాపల నుంచి విముక్తి చేసి నీకు మోక్షాన్ని ఇచ్చేస్తాను సుమానం అని చెప్పాను చూసారా దాని అర్థం ఇది ఇంతగానమాట అన్ని విడిచిపెట్టి నాకు చేస్తున్నాడు మరి ఇంత విత్తమైంది నేను గొప్పగా చెప్పాను కదా ఇది అందరి చెట్లు పడి పడే వచ్చుమా చాలా జాగ్రత్త ఎంత కష్టపడిచ్చానో చూసావా నువ్వు చాలా ఆలోచించి ఇవ్వు ఇదం తేనా తపస్కాయనా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాయో అభ్యసూయతి. నేనెంత రహస్యమైన గొప్ప విద్య నీకు చెప్పానే, భక్తి లేనివాడికి, తపస్సు చేయనివాడికి, నా గురించి వినని వాడికి, నా గురించి సేవ చేయని వాడికి, నా ఎంత అసూయ ఉండేవాడికి వీరు ఎవరికి ఇవ్వద్దు. చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సమా, ఎందుకంటే అది బూడిద పోసిన పన్నీరు అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. వాడు నువ్వు చెప్పింది వినడు, వాడి బుద్ధిని నీ మీద ప్రయోగిస్తాడు, అందువల్ల వాడికి ఇవ్వద్దు. మరి ఎవరికి ఇవ్వాలి? ఏమం పరమం గుహ్యం మద్భక్తేష్ అభిలాషి భక్తిమై పరాంకృత్వ మామే వైశ్య సంస్య నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రీకృతమా భవిత నచమా తస్మాత్ అన్య ప్రీతురో భువి. వీళ్ళకి ఇవ్వద్దని చెప్పారు, వీళ్ళకి ఇవ్వన్నారు. ఎలాంటి వాళ్ళు? నా నేను చెప్పిన రహస్యానికంటే రహస్యమైన ఈ విద్యని అంతరాత్మనే నన్ను తెలుసుకోవడానికి ఎవరంటే నా భక్తులకి ఎవరైతే చెప్తాడో, నేను అంతరాత్మనే ఉన్నాను. అయితే అంతరాత్మ చేసే విద్య అంటే మన యోగ విద్య అనమాట, అది ఎవరు చెప్తారు? ఏమేం పరమం కూసి మద్భక్తేష్ అభిదాక్షిది ఏమి వాడు ఆ నా భక్తుడికి ఎవడైతే నా గురించి అంతరాత్మ నా గురించి చెప్తాడో వాడు కూడా నా యందు అత్యంత భక్తి కలిగి మామే వేషిత్య సంస్థ నన్నే పొందుతాడు. చెప్పిన వాడు, ఆ చెప్పిన వాడు ఎటువంటి వాడట? నచ్చ తస్మాన్ మనుష్యేషు కచ్చిన్నే ప్రీతి వృత్తమ భవిత నచ్చమే తస్మాత్ అన్య ప్రీతిరో భవి. ఏమి ఈ భూమి మీద అంతకంటే ప్రియమైన వాడు మరి లేడు, భవిష్యత్తులు కూడా పుట్టబోడు, అంతగా చెప్పుకొచ్చారంటే దాని అర్థం ఏంటి? నేను సత్యమైన రహస్యాన్ని విధి చెప్తాను కదా, నా అర్థం అయిపోయింది అంటే నేను శరీరం విడిచిపెట్టిస్తాను. మరి ఈ రహస్యం వెళ్ళాలి కదా, మళ్ళీ ప్రపంచానికి వెళ్ళాలనుకుంటే ఎవరి ద్వారా వెళ్తుంది? అటువంటి వాళ్ళ ద్వారా వెళ్తుంది. అటువంటి వాడు నాకు అంతకంటే అంతకంటే ప్రియమైన ఎవరు ఉంటారు? ఏమి నీకోసం నేను కష్టపడి చెప్తాను, మరి వాళ్ళు కూడా కష్టపడి చెప్పాలి కదా ప్రపంచానికి. చెబితే అటువంటి వాడు నాకు చాలా ఇష్టం. ఏమి ఆ ఇష్టమైనదే కాకుండా ఇంత నేను చెప్పిన మన ఇద్దరు తాలకున్నా చూసారా, అధ్యక్షతేష ఇమం ధన్యం సంవాదమావయో ఏమి జ్ఞాన యజ్ఞ తేహం ఇష్టస్యామితి మే మతి. మళ్ళీ చెప్తున్నారు, అధ్యక్షతేచ మన ఇద్దరు తాలూకా ఈ సంవాదం ఉంది చూసారా, నేను ఇంత రహస్యం అని చెప్తాను మన ఇద్దరు తాలకున్నది. ఇమం ధన్యం, ఇది అసలైన ధర్మం, అంటే ప్రతి జీవుడు కూడా ఆచరించవలసిన ధర్మం ఉంది చూసారా. ఈ ఈ సాధన సంపత్తి అనేది సంవాదమావయో మనందరి గారి సంవాదం ఉందే, అది విని ఎవరైనా చదివితే చాలు. వాడేం చేస్తారంటే జ్ఞానయజ్ఞైన తేనాహం, వాడు జ్ఞానయజ్ఞం చేసినట్టే. ఏమి తేనాహం ఇష్టస్యామి మే మతి మతి, వాడు కూడా అలాగ చదువుతున్నాడు కనుక వాడి కూడా నేను ఇష్టపడతాను. ఏమి నా అభిప్రాయం అది కూడా సుమా, అది కూడా చెప్పారు. నేను చెప్పింది ఇదంతా కూడా శ్రద్ధతో ఎవరైతే వింటారో వాడు కూడా నాకు ఇష్టమైన నా అభిప్రాయం, నేను ఇష్టపడతాను. వాడు జ్ఞానయజ్ఞం చేసినట్టే లెక్క. పోనీ విన్నవాడే కాకుండా చదివినవాడే కాకుండా విన్నవాడి గురించి చెప్తున్నారు. శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపియో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్యాత్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణా అన్నారు. నేను చెప్పినది చదవడమే కాకుండా ఎవరైనా విన్నారనుకో, శ్రద్ధావాన్ అనసూయశ్చ ఆ ఎందు అసూయ లేకుండా శ్రద్ధతో ఉండి సుమయాదప్యోనరహ ఎవడైతే వింటాడో సోపి ముక్త వాడు ముక్తులు అవుతాడు. శుభాన్ లోకాన్ ప్రాప్నుయ సర్వకర్మ పుణ్యకర్మణ, పుణ్యకర్మలు మిగతా కర్మలు చేస్తే ఏ లోకాలు పొందుతారు ఆ లోకాల్లో కూడా పొందుతాడు. ఎవరు? విన్నవాడు కూడా, చదివినవాడు కాకుండా అది కూడా పొందుతాడు. అందువల్ల అన్ని చెప్పవలసినవన్నీ చెప్పేశాను నీకు, ఇది అది అనక ఆర్మార్గంలో కూడా చెప్పాను. కశ్చిద్ ఏత శ్రుత ప్రార్థ తయక అగ్రేణ చేతస కశ్చిద్ అజ్ఞాన సమూహ ప్రణష్టంతే ధనంజయ. ఇంతవరకు నేను చెప్పింది ఏమైనా శ్రద్ధగా విన్నావా, ఏకాగ్రతో విన్నావా, కొంచెమైనా నీకు మోహం నశించిందా అని అడిగారు. అది కచ్చిత అజ్ఞాన సమూహ ప్రణష్టంతే ధనంజయ, నీకేమైనా డౌట్స్ ఏమైనా తీరే, మోహం నశించిందా? ఏమి ఏకాగ్రేణ చేతస ఏకాగ్ర చిత్తంతో విన్నావా అని అంటే అప్పుడు చెప్తున్నారు, నష్టో మోహ స్మృతి లబ్ధ తత్ప్రసాదాన్ మయాచిత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా. ఓ పరమాత్మ, తమరు చెప్పడం వల్ల నాకు మోహం నశించింది, జ్ఞానోదయం అయింది, ఇక నాకు సందేహ నివృత్తి అయిపోయింది, నేను తమరు చెప్పినట్టు చేస్తున్నాను. తమరు చెప్పినట్టు ఏం చేస్తారు? తమరు ఏం చెప్తారు సారా? అన్ని చేయమన్నారు కాబట్టి మీరు మీరు కలిసిపోవడానికి నేను చేస్తాను, మళ్ళీ లోకోపకారం కూడా చేస్తాను నేను. మీరు చెప్పిన కరిషే వచనంతవా అని అర్జునుడు ముగించారు. ఇక సంజయుడు చెప్తున్నారు ధృతరాష్ట్రుడితో అక్కడ, ఇత్యహం వాసుదేవస్య పార్థస్య మహాత్మన సంవాదం అశ్రౌషం అద్భుతం రామహర్షణం అన్నారు. రామ పులకాంకితులయ్యేట్టు అద్భుతమైన ఈ విషయాన్ని శ్రీకృష్ణార్జునుడు సంవాదం వాళ్ళిద్దరు చెప్పుకున్నది నేను విన్నాను సుమా, ఎవరు అని విన్నాను సుమా అని ఆ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నారు. అయితే విన్ను నాకు ఎలా సాధ్యమైంది? వ్యాసప్రసాద శృతవానేత గుహ్యం అహం పరం యోగం యోగీశ్వరాత్కృష్ణ సాక్షాత్ కథయత స్వయం. వ్యాసుల వారి అనుగ్రహం వలన వ్యాసుల వారి అనుగ్రహం వలన ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా సాక్షాత్ యోగీశ్వరుడైన కృష్ణ పరమాత్మ స్వయంగా యోగాన్ని అర్జునుడితో చెప్పగా వ్యాసుల వారి అనుగ్రహం వలన నేను ఇంద్రియ నిగ్రహం కలిగి నేను అది గ్రహించుకొని నీతో చెప్తున్నానని అంతఃపురంలో సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ఏమి ఆ చెప్పడమే కాకుండా తన అనుభవం చెప్తున్నాడు. మళ్ళీ ఎవరు అర్జునుడు అనిపించిన అనుభవం కూడా ఈయన అనిపించి చెప్తున్నారు సంజయుడు. ఏమని రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదం అశ్రవ అద్భుతం సంవాదం ఏమో అద్భుతం కేశవార్జునయోహో హృష్యామి చ ముహుర్ముహో పుణ్యం హృష్యామి ముహుర్ముహు అన్నారు. అక్కడేంటంటే కేశవార్జునుడు శ్రీకృష్ణార్జున తాలూక వాళ్ళిద్దరూ అనుకున్నదంతాను ఆ సంవాదం ఉన్న చూసారి చెప్పుకున్నదంతాను ఓ రాజా అదంతా కూడా ఏంటంటే నేను విని గొప్ప ఆనందపడిపోతున్నాను. ఆ పుణ్యవచనాలు అవన్నీ విని నాకు ఎంతో ఆనందంగా ఉంది. అది ఒకటే కాకుండా కృష్ణ పరమాత్మ అర్జునుడికి విశ్వరూపం చూపించారు. తచ్చ సంస్మృత్య రూపం అత్యద్భుతం హరేహే విస్మయోమే మహాన్ రాజన్ హృష్యామి చ పునఃపునః అన్నారు. మళ్ళీ నేను ఆ విశ్వరూపం అర్జునుడు చూపించారు అది నేను తలుచుకుని అత్యద్భుతమైన రూపం నేను చూశాను. అది నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది ఆనందంగా ఉంది అది తలుచుకుని మరీ ఆనందిస్తున్నాను అని సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నారు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర తస్సర్ శ్రీ విధివోభూతి ధువానీతిని మట్టిని మమ. అందువలన ఏంటంటే కృష్ణ పరమాత్మ యోగీశ్వరుని కృష్ణ పరమాత్మ ఎక్కడున్నారు, మరి యోగ సాధన చేసిన ధనుర్ధారి అని అర్జునుడు జీవుడు ఎక్కడున్నాడు? అక్కడ తత్ర ధ్రువ తత్ర శ్రీ ముందు ధనం ఉంటుంది, విజయో అంటే విజయం ఉంటుంది, నీతి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి సుమా అని ఆ ఫలశ్రుతి మీరు చెప్పారన్నమాట. ఈ విధంగా ఏంటంటే జీవుడు తరించడానికి కృష్ణ పరమాత్మ అన్ని విధాల అన్ని కోణాల నుంచి కూడా అంటే యోగ సాధననే సమర్థిస్తూ అంతరాత్మ అయిన పరమాత్మని ప్రకృతికి అతీతంగా ఉన్న దగ్గర గురుమధ్యులను అక్కడ చేరే విధంగా వారు బోధించారు. ఇది భగవద్గీత 18వ అధ్యాయం. మోక్ష సన్యాస యోగం, జీవుడిగా ఉండేటప్పుడు మోక్షం కావాలనుకుంటాడు, మోక్షం పొందిసిన తర్వాత ఇంక మోక్షం ఎక్కడ కోరుకుంటాడు? ఐక్యమైపోయాడు కాబట్టి మోక్షం కూడా అక్కర్లేదు. కేవలం మోక్షాపేక్ష సంకల్పో బంధ నిరాళంబోపన మోక్షం కూడా కావాలనుకుంటే కూడా బంధమే అంటే అర్థం ఏంటి? ఇంకా అజ్ఞాన దశలో ఉన్నాడు కూడా మోక్షం కావాలనుకుంటాడు. అది జ్ఞానం కలిగిన తర్వాత మోక్షం కూడా కావాలనుకో, ఎందుకు తన అది అయిపోయాడు కనుక. సో తాను సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అయిపోయిన వాడే మోక్ష సన్యాసం చేస్తాడు. అదే.